కొరిచావు, బియ్యమిచ్చావు అని ఆ పురోహితుడు చూసి అనుకుంటారు. ఆయన మీ కర్మలన్నీ ఆయన లాక్కుంటున్నాడు. అవి పుచ్చుకున్నవాడు నానాగందరగోళం పడి ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చేది రూపాయిని మీ పాపాలన్నీ ఆయనకి అంటగట్టేస్తున్నారు. మీరంటే వీరు కదా అందరము కూడా. ఆయన ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే నేను రూపాయి ఇచ్చాంగా నెత్తి మీద చెట్టకోపం పెట్టలేం అని వాడి మీద కోపం ఈ రూపాయి కోసం. ఆ రూపాయి పుచ్చుకున్న ఆయన ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి వేరే విషయం. ఈయన సుస్పష్టంగా విశ్వరూపుడు ఏమంటున్నాడు, సత్క్రియ కథం విగర్హ్యం కరోమ్యతీశ్వరాః పౌరోథసం హృష్యతి ఏన దుర్మతిహి. ఓ దేవతలారా, అసలు ఋషులు చాలామంది ఏం చేసేవారంటే బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి శిలోంచనము అంటే పొలం కోసేసుకుని వెళ్ళిపోయాక రైతు ఆ కోసిన తర్వాత కొన్ని గింజలు కొన్ని కంకులు పడిపోతాయి. మీరు చూడండి, పొలం కోసాక కొన్ని పరకలు పడతాయి, అవి ఏరుకుని ఆ ధాన్యపు గింజల్ని తీసుకెళ్ళి అవి వాటితో భోంచేసేవారట ఋషులు. అంత కఠినంగా ఉండేవారు. కానీ మరి అందరూ బ్రహ్మచర్య దీక్షతో అలాగే అడవికి వెళ్ళిపోతే ఇక ఈ సంసారం ఏమైపోతుంది? అందువల్ల సంసారంలో ఉన్నవాళ్ళు ఏం చేశారు, సాధ్యమైనంత వరకు ఇతరులు ఇచ్చినటువంటిది స్వీకరించక తప్పనిసరి పరిస్థితుల్లో స్వీకరించి పౌరోహిత్యం చేసి అనేక సత్కర్మల ద్వారా సక్రమంగా పౌరోహిత్యం చేయడం ద్వారా. సక్రమంగా పౌరోహిత్యం అంటే ఏమిటి? ఈ ఉదాహరణకు ఈయనే ఉన్నారు, ఆయన అర్చక స్వామి, ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు రూపాయి ఇచ్చిన వెంటనే ఆ రూపాయికి తగినట్టుగా వెంటనే ఓ మంత్రసూత్రం చదువుతున్నాడు. ఆయన చదివేస్తే అక్కడికి అక్కడ డ్యూటీ అయిపోయింది కాబట్టి ప్రాయశ్చిత్తం. ఏం చదవకుండా రూపాయి గుచ్చేసుకున్నాడు అనుకోండి, ఉత్తిన టిక్కు టిక్కు తే తే అని, అప్పుడు పాపం ఆయనకి చాలా ఇబ్బంది అనమాట. ఇదంతా పోగేసుకోవాల్సి వస్తుంది. అంటే సక్రమంగా పౌరోహిత్య కార్యక్రమం నిర్వర్తించడం ద్వారా తమ యొక్క దోషములను పరిహారం చేసుకుంటూ వచ్చారు. ఏమి సక్రమం నాడే వాడు ఆనందం పొందలేడు. నేనున్నాను, అంటే తథాపి న ప్రతిబ్రూయాం గురుభి ప్రార్థితం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైహి అర్థైశ్చ సాధయే. మీరు నాకు గురువులతో సమానులు, పెద్దవాళ్ళు, ఒక్కొక్కరు నాకంటే 8 లక్షల సంవత్సరాల వయస్సు కలిగిన వయస్సు పెద్దవాళ్ళు. అంచేత పౌరోహిత్యం మిగులు దృశ్యమైన నేను మీ స్వల్పమాత్ర ప్రార్థన కాదనలేకపోతున్నాను. నేను నా ధనం నా ప్రాణం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను గనక మీ విన్నపాన్ని అంగీకరించాను అని ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి, ఇష్టం లేదు ఆయనకి, అవసరం లేదు, అవసరం ఉండి చెయ్యడం వేరు, అవసరం లేకపోయినా ప్రార్థన వల్ల చెయ్యడం వేరు, అంగీకరించి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసేవాడు. ఆయనకి శుక్రాచార్యుడి వల్ల మంత్రాలు శక్తి పొందేసి దేవతలు జయించేస్తున్నారు రాక్షసులు అని చెప్పాంగా. మరి ఆ రాక్షసులు జయించాలంటే అంతకంటే గొప్ప శక్తి కావాలి. ఈ విశ్వరూపుడి దగ్గర ఒక గొప్ప శక్తి ఉన్నదట. ఏమిటా శక్తి అంటే నారాయణ కవచము అన్నారు. నారాయణ కవచం అనేటటువంటి ఒక గొప్ప విద్య మహాత్ముడైన ఆ విశ్వరూపుడి దగ్గర ఉంది. ఆ విద్యని మహేంద్రుడికి బోధించేశాట. అది మామూలు కవచమా? నారాయణ కవచం. ఆ కవచం పొందేశాడు ఇంద్రుడు, దేవతలు మహాశక్తి పొందారట. యయా గుప్తః, అది నిజానికి చాలా సీక్రెట్, అందరికీ చెప్పరు. ఒకవేళ ఈ పురాణం చెప్పేవాళ్ళు కూడా అది పక్కకి దాటించేస్తారు. ఎందుకంటే అందరికీ చెప్పేసి మన శక్తి కొంత తగ్గించుకోవటం. మంత్రోపదేశం చేసేటువంటి గురువు కొంత శక్తి కోల్పోతూ ఉంటాడు. ఎందుకంటే ఈ పుచ్చుకున్న వాళ్ళల్లో కొంతమంది కొన్ని లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆ ఇచ్చిన దోషం పట్టుకుంటుంది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా. కాబట్టి ఇది ఏం చేస్తారు, తప్పిస్తారు. అయితే విశ్వరూపుడికి ఆయన మీద ఇంద్రుడి మీద అభిమానం కలిగింది గనక గుప్తహా అపి, అది సీక్రెట్ అయినా అతి రహస్యమైనదైనా వివరించేశాట. సహస్రాక్ష జిజ్ఞేసు రచము విభు దానిని విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించగా ఆ విద్యను పుచ్చుకున్నాడు, మంచి శక్తి పొందాడు. విద్యను పుచ్చుకోవడమే కాదు, వినడం వింటే కొంత శక్తి, విన్నదానిని రోజు చేస్తే విపరీత శక్తి. అతడు ఆ కవచం చేశాడు. ఇంద్రుడు తిరుగులేనంత ఐశ్వర్యం సంపాదించాడు, తిరుగులేని శక్తి సంపాదించాడు, మహాభుజబల సంపన్నుడైపోయాడు. కర్లా తెల్లారులేస్తే కోట్లు కెళ్ళాలి, రోడ్డు మీద తగాదా, ఆహారం స్కూల్లో కడితే స్కూల్లో కూడా పక్కనే పిల్లలతో తగాదా, ఒకటే ఒకటి అన్నింటిలోనూ తగాదాలి. పురాణానికి వచ్చిన జరుగుంటు జరగమే అని ఇక్కడ తగాదా. ఈ యుద్ధక్షేత్రములన్నిటిలోనూ ఆయన మనల్ని రక్షిస్తాడు. అలాగని మీరేమో గోల్డ్ ధరించి చీల్చేయమని కదా పక్క వాళ్ళ సుమ, మీకు కూడా స్థలం లభిస్తుంది. ఇంకా దుర్గమ ప్రదేశాలలో కొన్ని ప్రదేశాల్లోకి మనం వెళ్ళలేము, వెళ్ళలేని చోట్లు ఉంటాయి. అటువంటి ప్రదేశాలలో ఆయన రక్షించి మనల్ని వెళ్ళేలాగా చెయ్యుగాక. తర్వాత శ్లోకం, రక్షత్యసౌ మాత్సన్ని యజ్ఞ కల్పః స్వదంష్ట్రయోర్నీతధరో వరాహః రామోద్రికూటేశ్వధ విప్రవాసే సలక్ష్మణో వ్యాధరతాగ్రజోస్మాన్. యజ్ఞేశ్వరుడు తెల్లని వరాహస్వామి, శ్వేత వరాహమూర్తి అంటారు, అలా తెల్లని వరాహమూర్తి అయి ఎక్కడో పాతాళంలో సముద్రంలో కలిసిపోయినటువంటి భూమిని పైకి తీసుకొచ్చి తన తెల్లని కోరల మీద నిలబెట్టాడు. అలా భూమిని రక్షించినటువంటి వరాహస్వామి నన్ను ప్రయాణ మధ్యంలో మార్గ మధ్యంలో రక్షించ, ప్రయాణం అంటే మాట్లా ఇంటికి నుంచి బయలుదేరిన వాడు అసలు తిరిగి వస్తాడో లేదో తెలియని రోజులు, సైకిల్ మీద వెళ్ళినా ప్రమాదమే, మనం జాగ్రత్తగా ఉన్న అవతలవాడు జాగ్రత్తగా ఉండడు. ఒక ఆయన గుడ్డివాడు టార్చ్ లైట్ వేసుకెడుతున్నాడు, ఇంతలో కళ్ళున్న మరో పెద్ద మనిషి అన్నట్టు, ఏమయ్యని కళ్ళు కనపడవు కదా టార్చ్ ఎందుకు అన్నాడు. నా కోసం కాదు కాబు, నీలాంటి కళ్ళున్న గుడ్డివాడు నన్ను గొద్దకుండా ఉండడానికి టార్చ్ లైట్ అన్నట్టు. అలా ఉంది, సైకిల్లో తొక్కుకుంటూ వచ్చి గుద్దేస్తాడు. ఆ దిక్కుమాల వాల్ పోస్ట్ ఏదో ఉంటుంది గోడ మీద, యువకుడు రక్షకుడు ఈ దిక్కుమాలే, ఇలా ఏమిటో మరి ఆగి చూడకూడదు, ఇలా చూసి గుద్దేశాడు ఒక నన్ను. నా తల ప్రాణం తక్కువ, నా స్కూటర్కి ముందుండే లైట్ పగిలిపోయినంత పని అయింది, అలా అయిపోయింది. ఎందుకు చెబుతానంటే మనం జాగ్రత్తగా అవతలవాడు జాగ్రత్తగా ఉండడు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ప్రయాణం నిశ్చయం కష్టంగానే ఉన్నది. ఇంకా సరే, కొన్ని చోట్ల రోడ్లు ఎలా ఉన్నాయి, తీరా పొరపాటు ఏ స్కూటర్ కారు వేసుకోవడం ఆ రోడ్లో దిగిపోతాం బయటికి రాము, అటువంటప్పుడు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే బయటకు వస్తాం అన్నమాట. అందువల్ల మార్గ మధ్యములో ఆ వరాహ స్వామి రక్షించుగాక. పరశురామ స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడే, పరశురాముడైన వాడు, ఆయన కొండలెక్కినప్పుడు రక్షించుగాక. పర్వతారోహకులందరూ ఈయన స్మరించుకోవాలట. ఇంకా మనం పొరపాటున ఏదైనా ప్రవాస స్థలంలో ఉండవలసి వచ్చింది, ఏ పాకిస్తాన్లోనూ చిక్కుబడిపోతారు ఒక్కొక్కప్పుడు, పొరుగురు వెళ్ళో పొరుగు దేశం వెళ్ళో చిక్కుబడిపోయి ఇంటికి రాలేకపోవచ్చు. ఇవాళ ఎక్కడ లేస్తేనే తెల్లారు లేస్తే బంధు కాబట్టి హైదరాబాద్ వీళ్ళు అక్కడ ఇరుక్కుపోయాం అనుకోండి, అప్పుడు కష్టాలు పాలైపోయి బస్టాండ్ పాలైపోకుండా ఉండడం కోసం ఈ రామచంద్రుడిని రక్షించమనాలట. ఆయన పొరుగు చోట ఏ తెలియని ప్రదేశంలో ఇరుక్కుపోతే రక్షిస్తాట. ప్రవాసములో ఆ భరతాగ్రదుడు లక్ష్మణునితో కూడిన రాముడు రక్షించుగాక. మా ముగ్ర ధర్మాఖిల ప్రమాదాత్ నారాయణ పాతు నరశ్చహాసాత్ దత్తస్త్వయోగా తథయోగనాథ పాయాత్ గుణేశ కపిల కర్మ బంధాత్. నారాయణ స్వరూపుడైన భగవంతుడు నన్ను ఉగ్రవాదుల నుంచి రక్షించుగాక. అబ్బో, ఆ రోజుల్లో కూడా ఉగ్రవాదులు ఉండేవారు. ఇవ్వాలంటే స్టెన్ గన్లు, స్టిఫిన్ గన్లు, ఆ చెత్త ఈ చెదారం, ఆ రోజుల్లో కత్తులు కటాలు గుచ్చుకొచ్చేవారు, వాళ్ళ నుంచి రక్షించుగాక. అంతేకాదు, నేను పొరపాటున చెడ్డ పనులు బయట చేయకుండా ఉండేలా నన్ను రక్షించుగాక. నరుడు అని పేరు కలిగిన మరో భగవంతుడు ఉన్నారు. నరనారాయణులో నరుడే అర్జునుడై పుట్టాడు, నారాయణుడు కృష్ణుడయ్యాడు. ఆ నరుడు నన్ను గర్వం పొందకుండా రక్షించుగాక. మా చెడ్డ బాధ గర్వం అంటే, గర్వము నుంచి రక్షించుగాక. దత్తాత్రేయ స్వరూపుడైన యోగేశ్వరుడు నన్ను యోగభ్రంశం పొందకుండా, అంటే యోగం వచ్చిన వాడు ఆ యోగం నుంచి పతనం కాకుండా ఉండాలంటే ఆయన ప్రార్థించాలి, రక్షించాలి. ఇంకా కపిలుడు, మనం ఇంతపూర్వం చెప్పుకున్నాం, స్వయంభవమును యొక్క వంశంలో వాడు ఆయన, శతరూప స్వయంభవులకు పుట్టినటువంటి దేవహూతికి ఈ కపిలుడు కొడుకు. అటువంటి కపిలుడు కర్మబంధముల నుంచి రక్షించగాక, ఈ సంసారం నుంచి రక్షించగాక. ఇందులో ఉంటాం కానీ ఈ కర్మ వాసనలు మన అంటకూడదు. ఇంకా సనత్ కుమారోవతు కామదేవాత్ హయశీర్ష మాం పతి దేవహేళనాత్ దేవర్షి వర్షవర్య పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. సనత్ కుమారుడు నన్ను కోరికలు అనే గుర్రాల నుంచి రక్షించగా, కోరికలు ఎక్కువైపోతే మా చెడ్డబాసం చెప్పేగా, ఆ కోరికలు ఎక్కువ కాకుండా కాపాడుగాక. గుర్రపు తల కలిగిన హయగ్రీవుడనే విష్ణుస్వరూపుడు నేను నడుస్తున్నప్పుడు మార్గంలో, తర్వాత దేవతా తిరస్కారం, ఒక్కొక్కప్పుడు మనం దేవతలను తెలుసో తెలియకో తిక్కరిస్తాం, అమ్మో దేవతలను దూషించడం అంత పాపం లేదు, ఆ దూష్యం ఏ నారదుడు కలహభోజనుడు తిట్టుకున్నాం అనుకోండి, ఇది మహాపాపమే. నారదుడు ఏం కావాలని కలహభోజనుడు కాదు, ఇవన్నీ దేవతా దోషణలు, వీటి నుంచి రక్షిస్తాడు. ఇంకా దేవర్షి అయిన నారదుడు భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు 32 తప్పులు చేస్తాం మనం, ఆ తప్పులు తర్వాత రాబోయే పురాణంలో వాయుపురాణంలో వస్తాయి. వాయుపురాణం అంటే శివపురాణం ఉన్న వాయుపురాణం ఉన్న ఒకటే బ్రహ్మాండమైన కథలు. అటువంటి కథల్లో ఆ 32 తప్పులు ఏమిటో చెబుతారు, అందు నుంచి రక్షిస్తాట నారదుడు. కూర్మరూపంతో ఉండే భగవానుడు నరకాలు పాలు కాకుండా రక్షించుగాక. ధన్వంతరిర్ భగవాన్ పాత్వపథ్యా ద్వంద్వాద్భయాద్వృషభో నిర్జితాత్మ యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంత బలోగణాత్ క్రోధవశాదహీంద్ర. ధన్వంతరి అనే దేవుడు అంటే ఆయన రోగాలను నయం చేసే వైద్యుడు అనమాట, దేవ వైద్యుడు. అసలు ఇంకా అంత వైద్యుడు లేడు, ఆయనే సర్జన్, ఆయనే ఫిజిషియన్, ఆయనే సమస్తం ఆర్థోపెడిక్, ఆయనే అన్ని స్పెషలిస్టులు ఆయనే. ఒక్కొక్కడు ఒక్కొక్క శాస్త్రం మనవాళ్ళు చదివితే అన్నీ తెలిసినవాడు. అటువంటి ధన్వంతరి అపథ్యం నుంచి అంటే ఏంటంటే శరీరానికి కొన్ని పదార్థాలు పడవు, అవి తింటే అనారోగ్యం. కొందరికి వంకాయ తినగానే ఒళ్ళంతా దద్దులు బయలుదేరతాయి, అలాంటి వాళ్ళని చూసా. అదేంటో విచిత్రం, యాపిల్ పళ్ళు తినరు కొందరు, కొంతమందికి పళ్ళు తినే యోగం ఉండదు, ఏ జన్మలో పాపమో తెలియదు అని. అరటి పళ్ళు తినలేరు, ఇంకో పండు తినలేరు, పాలు తాగలేరు, పాలద్వేషం, క్షీరద్వేషం, అస్సలు పాలు కానీ పెరుగు కానీ పోసుకోరండి వాళ్ళ ఆశ్చర్యం. ఇవన్నీ కూడా ఇలా చెబుతున్నాను బయటికి వెళ్ళాక నన్ను ఏమనుకోవద్దు, ఇవన్నీ ఇందులో చెప్పాడు. అది పూర్వజన్మ దోషమట, శరీరానికి పడవు కొంత, అసహ్యం కొంత, ఇటువంటి వాటి నుంచి రక్షిస్తాడు ఆయన. ఏది తిన్నా పడుతుంది వాళ్ళకి, వస్తువుల మీద ద్వేషం ఉండకుండా చేస్తుంది. ఇక ఋషభుడనే దేవుడు శీతోష్ణముల వల్ల నుంచి రక్షించాగాక. వేడి చల్లదనం ఎక్కువైపోయినా చాలా ప్రమాదం కదా, ఎక్కువ చల్లదనం భరించడం, ఎక్కువ వేడి, నేను చెప్పేది బయటే కాదు లోపల కూడా, అధికంగా వేడి ఎక్కువ అయితే జ్వరం అన్నాం, జ్వరం పెరిగిపోతే ఆయన పడుకోవలసిందే, ఇంజక్షన్లు చేయాలి, మందులు వేయాలి. అమ్మ బాబోయ్ మందులకి అయిపోతున్నాయి డబ్బులన్నీ, రూపాయి ఇస్తే రూపాయి మందులకి అయిపోతుంది. కష్టపడి సంవత్సర కాలం పాటు ఏక బిగిన ఆర్టీ కట్టుకుని ఓ 25,000 సంపాదిస్తే ఒక్కసారి అనారోగ్యం వచ్చిందంటే డామ్ అయిపోతుంది. ఒక ఆయన చెప్పాడు ఎంత కష్టపడ్డాడో ఏమిటో, ఇందులో ఎవరైనా ఉంటే వాళ్ళు ఆయన్ని బాధేయండి. ఆయన పేరు కాళకూరి నారాయణరావు గారు. ఆయన ఏమన్నాడు, రోగి బ్రతకని చావని రొక్కబెటులో లాగుకొన్న చూచు వైద్యుడు లాఘవముగా. రోగి బతికినా తెచ్చినా అక్కర్లేదు, ముందు అక్కడ కన్సల్టేషన్ ఫీజు పెట్టు అని లాఘవంగా వైద్యుడు లాక్కుంటాట. అలాగే వ్యాజ్యమోడని గెల్వని వాటమిరిగి పిండుకొన చూచు ప్లేడరు ఫీజు ముందే. కేసు గెలిచినా నెగ్గినా ఆయనకి లాభం లేదు, ఉపయోగం లేదు, ముందే రాగానే ఫీజు ఫీజు అంటాడు ప్లేడర్ గారు. ఈ విధంగా ప్లేడర్ దగ్గరికి వెళ్ళినటువంటి వాడు క్షవరం, వైద్యుడి దగ్గరికి వెళ్ళినవాడు క్షవరం, ఎవరికి ఆయన పడినవాడు. అందరూ అలా ఉండాలండి, మహానుభావులు కొంతమంది ఉంటారు. ఎందుకు చెబుతానంటే, ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నట్టు ఒక ఆయన, అంత పరిస్థితి వచ్చింది. అలాంటి భయముల నుంచి రక్షించుగాక ఋషభదేవుడు, యజ్ఞావతారుడైన భగవంతుడు లోక అపవాదము నుండి రక్షించుగాక. అపవాదం అంటే మా చెడ్డపాద కదా, మనం ఏ తప్పు చెప్పినా అపాండాలు వేస్తారు కొంతమంది. వాడు 2 అడుగులు వేశాడు అనుకో, 2 అడుగులు వేశాడంటే ఏముందో అంటాడు, ఇది అన్నిటికీ తప్పే అదనమాట. ఆయన ఎవడో అరటిపండు తిన్నాడు అనుకోండి, అరటిపండు ఊరికే ఫ్రీగా వచ్చింది కాబట్టి తిన్నాడు, కానీ ఉత్తినే తింటాడా కొరుక్కు తిన్నాడా అంటారు. ఆయన తింటే తప్పు, తినకపోతే తప్పు, దానం చేస్తే తప్పు, చేయకపోతే తప్పు, కదిలితే తప్పు, మెదిలితే తప్పు, అన్నిటికీ అభాండాలే. ఇలాంటి అపవాదముల నుంచి భగవంతుడు యజ్ఞ పురుషుడు రక్షించుగాక. బలరాముడు జనులు పెట్టే బాధల నుంచి రక్షించుగాక. ఆదిశేషుడు కోపవశములైన సర్పముల నుంచి, మనస్సులో ఉండే కోపాల నుంచి రక్షించుగాక. ద్వైపాయనో భగవాన్ ప్రబోధాత్ బుద్ధస్తు పాషండ గణ ప్రమాదాత్ కల్కి కలే కాలమలాత్ ప్రపాతు ధర్మాననయోర్ ఉరుకృతావతార. వ్యాసుడు అజ్ఞానము నుంచి రక్షించుగాక. బుద్ధదేవుడు వేద విరుద్ధములైన ఆచారాలు, చాలామంది వేదానికి విరుద్ధమైన ఆచారాలు నడుచుకుంటారు. తర్వాత అలసత్వం అంటే సోమరిపోతుతనం. ఆలస్యం అంటే ఏంటని ఉన్నారు, కదలకుండా చురుకుతనం లేకపోతే ఆలస్యం అంటే సోమరితనము అని అర్థం. ఆలస్యం అంటే సోమరితనం వల్ల మనిషి చాలా నష్టపోతాడు, అది అన్నిటికంటే భయంకరమైనది. అటువంటి బద్ధకం నుంచి రక్షించుగాక. పనులు చేసేటప్పుడు కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టేవాడు భ్రష్టుడవుతాడు. తన పని తాను ఎవడు మానకూడదు. సంసారము గృహస్థాశ్రమం కంటే గొప్పది లేదు తరించడానికి. ఆ విషయాన్ని మర్చిపోయి అజ్ఞానంలో పడిపోయే వాళ్ళని ఈ బుద్ధుడు రక్షిస్తాడట. అత్యద్భుతమైనది, మనిషి తరించడానికి గృహస్థాశ్రమం ఉన్నదే. నిజంగా గృహస్థాశ్రమం ఒక విషం, కానీ ఆ విషం అమృతంగా అయ్యే మార్గం ఏమిటి? ఆ హరి యొక్క పాదాల మీద కర్మార్పణం చేసేవాడికి ఈ సంసారం గొప్ప ఆశ్రమం. ఈ సంసారం ఒక అమృత సముద్రము. ఈ సంసారం విడిచిపెట్టి అందరూ సన్యాసం తీసుకుపోదాం అనుకోవడం ఉందే అది అజ్ఞానం. నేల విడిచిపెట్టి సాము చేయరంట. పడుకోవాలనుకున్నవాడు నేల మీద పడుకుంటే ఉపయోగం, కానీ చెట్టు కొమ్మ మీద పడుకున్నాడు అనుకో ఏమవుతాడు, తొలి కింద పడిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టరాదు. అది అత్యంత భయంకరమైనది, మనిషిని భ్రష్టుణ్ణి చేస్తుంది. ఎవడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెడతాడో అటువంటి వాడిని బుద్ధుడు రక్షించుగాక. ధర్మరక్షణకి శ్రేష్టమైన అవతావతారం ధరించిన వాడు కలి. ఆ కల్కి పురుషుడు ఉన్నాడే భగవంతుడు, నికృష్టమైన కలికాలం నుంచి రక్షించుగాక. కల్కి భగవానుడు ఈ కలిమాయ నుంచి రక్షించుగాక. ఆయన ఇంకా 300,000 సంవత్సరాల తర్వాత పుట్టబోతున్నాడు. అటువంటి వాడు 432,000 సంవత్సరాలు కలియుగం అంటే, ఆ కాలం రావడానికి ఆయన పుట్టాలంటే ఇంకా చాలా ప్రమాణం ఉన్నది పాపం. ఈలోపు కలికి భగవానుడు పుట్టేశాడని అంటే, నే చెప్పేది భాగవత ధర్మం ప్రకారం, విష్ణు పురాణం ప్రకారం, భవిష్య పురాణం ప్రకారం మాత్రం ఎప్పట్లో ఆయన పుట్టడు. ఆయన ఆ తర్వాత పుట్టి రక్షిస్తాడు. అలా పుట్టబోయేటటువంటి కలికి భగవానుడు ఈ కలిమాయ నుంచి రక్షించగాక. కలిమాయ చాలా బాధాకరమైనది కనుక. మాంకే శవో గదయా ప్రాతరవ్యాత్ గోవింద సంగవమాత్త వేణు. ఎవరైతే శ్రీ భగవంతుని కథకి భాగవతము అని పేరు, అటువంటి భాగవతమును 7 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఇంట పారాయణం చేయించుకుంటారో అటువంటి వాళ్ళు కేశవుని అనుగ్రహాన్ని పొందుతారు. ఆ కేశవుడు గద పుచ్చుకుని ఉదయ సాయంకాల సమయాలలో రక్షిస్తాడట. ఇక సంసార సంగమ సమయంలో వేణువుని ధరించినటువంటి కృష్ణుడు సంగమ సమయంలో కూడా రక్షించాలి భగవంతుడు, ఆయన రక్షించుగాక. ఉదయం పూట 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉండే కాలం ఉన్నదే అభిజిన్ ముహూర్త కాలం. ఆ సమయంలో నారాయణుడు శక్తి ధరించి రక్షించుగాక. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడు ఆయన రక్షించాలి. మధ్యం దినం మిట్ట మధ్యాహ్న సమయం ఉన్నదే సూర్యుడు నడెత్తుకొస్తాడు, అప్పుడు చక్రహస్తుడైన విష్ణువు నన్ను రక్షించుగాక. దేవోపరాహ్నే మధుహోగ్రధన్వా సాయం త్రిధా మావతు మాధవో మాం దోషే హృషీకేశ ఉతార్థరాత్రే నిశీత ఏకోవతు పద్మనాభః. అపరాహ్నం పగటి యొక్క 5వ భాగం దాటిన తర్వాత, అంటే 2 గంటలు దాటిన తర్వాత అనుకోండి, 1 గంటన్నర 2 మధ్యకాలం దాటిన తర్వాత ఉగ్రధనుస్సును ధరించిన మధుసూదనుడు రక్షించుగాక. సాయంకాలం వేళ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన మాధవుడు రక్షించుగాక. సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయానికి ప్రదోషకాలం అని పేరు. ఈ ప్రదోషకాలంలో హృషీకేశుడు ఇంద్రియాధిపతి అయిన విష్ణువు రక్షించుగాక. అర్ధరాత్రి వేళ ఏ గుండిపోటో చచ్చిపోకుండా మహానుభవుడు పద్మనాభుడు రక్షించుగాక. అపరాత్రంలో అరుణోదయ కాలానికి ముందు శ్రీవత్సమనే పుట్టుమచ్చ ధరించిన భగవంతుడు రక్షించుగాక. శ్రీవత్స ధామాపర రాత్ర ఈశ ప్రత్యూష ఈశోసిధరో జనార్దన దామోదరో వ్యాధనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తి. శ్రీవత్సలాంఛనుడు భగవంతుడు అరుణోదయ కాలానికి ముందు రక్షించాలి. సరిగ్గా ప్రత్యూష సమయం సూర్యోదయం అయ్యే ముందు ఖడ్గం ధరించిన జనార్దనుడు రక్షించుగాక. తెల్లవారిన తర్వాత సూర్యుడు కొంచెం ఎర్రకాంతి నుంచి తెల్లకాంతిలోకి వచ్చేటప్పుడు ఉండే కాలంలో దామోదరుడు రక్షించుగాక. ప్రతి సంధి గంటకి గంటకి మధ్యలో ఉండే కాలానికి సంధి అంటారు. ఈ సంధి కాలంలో కాలమూర్తి అయిన విశ్వేశ్వరుడు నన్ను రక్షించుగాక అని ఇంకా కొన్ని అత్యద్భుతమైన కవచ శ్లోకాలు, ఇంకో 15 శ్లోకాలు ఉన్నాయి. అవి మనం రేపటి రోజు కార్యక్రమాల్లో ముచ్చటించుకుందాం. రేపు మళ్ళీ రేపు బుధవారమే కనుక యథాప్రకారంగా 6:30కి ఇక్కడ కలుసుకునేవారు.
అవిద్యాన సభయే చ నమః. చక్రం యుగాంతాన లతిగ్మనేమి భ్రమత్ సమంతాద్ భగవత్ ప్రయుక్తం దందగ్ధి దందగ్ధ్యరి సైన్యవాసు కక్షం యథా వాత సఖో హుతాశః. సుదర్శన చక్రం, శ్రీ హరి చేతిలో ఉండే చక్రం, భక్తుల్ని రక్షించడానికి ఆయన వినియోగిస్తాడు. ఓ చక్రమా, నీవు వెళ్ళి నా భక్తులందరినీ రక్షించు అని. ఈ సుదర్శన చక్రంకి చుట్టూత అంచులుంటాయి, 1000 అంచులు కలిగి ఉంటుందట, సహస్ర ఆరం. ఈ 1000 అంచులు తీక్ష్ణమైనటువంటి, పదునైనటువంటివి. వాటి నుంచి మిణుగురు పురుగులు వెదజల్లుతున్నట్లుగా పెద్ద పెద్ద విస్ఫులింగాలు, అగ్నిజ్వాలలు బయటకు వస్తాయి, నిప్పురవ్వలు బయటకు వస్తాయి. అలా నిప్పురవ్వలతో పదునైనదై శత్రువులను సంహరించడానికి మహావేగంతో వచ్చేటటువంటి ఓ సుదర్శన చక్రమా, శ్రీ మహావిష్ణు వల్ల నియమింపబడి మా శత్రువులను దగ్ధం చేయుదువుగాక. అగ్నిని గడ్డి ఏమైనా చేయగలదా? అగ్ని వచ్చి గడ్డి మీద పడితే గడ్డి మొత్తం భస్మం అయిపోతుంది. అలాగే నీవు శ్రీ మహావిష్ణువు పంపించగా వచ్చి మొత్తం మా కష్టాలు అనేటటువంటి, శత్రువులు అనేటటువంటి గడ్డి మొత్తం దగ్ధం చేసి నేల మీద పారేయి. ఇక శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఓ కౌమోదకి అని పేరు కలిగిన గద నీవు రక్షించు అని తరువాత శ్లోకంలో కౌమోదకి గదని ప్రార్థిస్తున్నాడు. కు అంటే భూమి అని అర్థం, మోదము అంటే సంతోషం. ఈ భూమండలానికి సంతోషం కలిగించడానికి శ్రీ మహావిష్ణువు మొట్టమొదట దాన్ని ధరించేట, అందుకని కౌమోదకి కదా అన్నారు. భూమికి ఆనందం కలిగించడం అంటే అర్థం ఏమిటి? ఈ భూమి మీద ఉండే మనమే భూమి అంటే, మనకి ఆనందం కలిగించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన కుడి చేతిలో ధరిస్తాడు ఈ కౌమోదకి గదని. అటువంటి గదని ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకంలో. గదేశ నిస్పర్శన విస్ఫులింగై నిష్పిండి నిష్పిండ్యజిత ప్రియాసి కోష్మాండవై నాయక యక్షరక్షోభూత గ్రహం చోర్ణయ చోర్ణయాది. ఓ గదాదండమా, తీక్ష్ణములైన పిడుగుల వంటి ఘాతాలతో విస్ఫులింగాలతో శత్రువులను సంహరించే శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధమా నీవు, ఆయనకి చాలా ప్రీతి పాత్రమైన దానివి, బాగా ఇష్టంగా ధరించే వాటిల్లో గదాదండం, సుదర్శన చక్రం. నేను ఆయన దాసుణ్ణి, నువ్వు నా శత్రువులైనటువంటి విఘ్నాలు కలిగించే రాక్షసుల్ని, నీచులను, లోపల ఉండే అంతఃశత్రువులను సంహరించు అని గదాదండాన్ని ఈ శ్లోకంలో ప్రార్థించాడు. తర్వాత శంఖాన్ని, తుం యాతు దాన ప్రమథ ప్రేత మాతృ పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టిం దరేంద్ర విద్రావయ కృష్ణ పూరితో భీమస్వనో హరేర్ హృదయాన్ని కంపయన్. ఓ శంఖరాజమా, పంచజన్యమా, నీవు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, నేను కుడి చేత్తో పుచ్చుకొని ఉమ్మనొక్కసారి తన ప్రాణవాయువుతో పూరిస్తాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు నీలో పూరింపబడి ఉంటాయి. అందువల్లే కాబోలు, నిన్ను తలుచుకుంటే దుస్వప్నాలు నశించిపోతాయి. భయంకర శబ్దంతో శత్రువులు హృదయాలను కంపింపచేస్తావు. రాక్షసులను, ప్రమదులను, భూతాలను, ప్రేతాలను, మాతృకలను, పిశాచాదులను తొలగిస్తావు. నీ శబ్దం, నీ ధ్వని అమంగళాలను తొలగిస్తుందట. ఆ ఇంట్లో అమంగళకరమైన శబ్దం ఉండదు నీ ధ్వని వినపడితే. అటువంటి నీవు నీ ధ్వనిని మా ఇంట వెలార్చి మాకు ఉండే కష్టాలను తొలగించు. ఇంకా ఓ సునందము అనే ఖడ్గమా, నిన్ను మేం ప్రార్థిస్తున్నాం. త్వం తిగ్మధారాసి వనారి సైన్యం ఈశ ప్రయుక్త మమ చింది చింది చక్షుంషి చర్మన్ శత చంద్ర చాదయ ద్విషామఘోనాం హర పాప చక్షుషాం. పదునైన అంచు కలిగిన, మొన కలిగిన ఓ ఖడ్గరాజమా సునందమా, మామూలు కత్తులైతే గట్టిగా బెండకాయలు కోసాక పదును తగ్గిపోతాయి, నీవలా కాదు. అంతకంతకీ తీక్షణమైనటువంటి మొన, నీ అంచు, నీ మొన రెండూ పదునైనవి. అటువంటి దానితోటి నీవు శత్రువులను నాశనం చేస్తావు. భగవంతుడు ప్రయోగించగానే వెళ్ళి చాలా తేలికగా, తోటకూర కాడలు తిరిగినంత తేలికగా, పొట్లకాయలు తిరిగినట్లుగా అతి భయంకరులైన రాక్షసుల యొక్క శిరస్సులు ఖండిస్తావు. 100 అంచులు కలిగిన డాలు ఉన్నదట ఎడమ చేతిలో. ఈ చేత్తో కత్తి, ఈ చేత్తో డాలు పట్టుకుంటాడు. ఈ రెండూ కూడా శత్రువుల యొక్క దృష్టిని నశింపచేసి మమ్మల్ని అనుగ్రహించాలి. ఉగ్రమైన దృష్టి కలిగిన శత్రువుల యొక్క నేత్రాలను పెరికి వెయ్యాలి. ఎన్నో భయం గ్రహేభ్యో భూత్ కేతుభ్యో నృభ్యయేవచ సరీసృపేభ్యో దంష్టిభ్యో భూతేభ్యోం అభ్యః ఏవచ సర్వాణ్యేతాని భగవన్ నామ రూపానుకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో ఏన శ్రేయ ప్రతీపకాః. ఆదిత్యుడు మొదలుకొని నవగ్రహాలున్నాయి. ఈ నవగ్రహాలు మనుషులకు ఒక్కొక్కప్పుడు ఉపద్రవాలు కలిగిస్తున్నాయిగా, గ్రహదోషాలు బాగులేవండి బాబు, అవి బాగులేవు, ఇవి లేవు బాబు అనుకుంటున్నాంగా మనం. అటువంటి నవగ్రహ దోషాలను తర్వాత ఉల్కలు పడితే అది అపశకునం. ఆకాశంలో నుంచి అప్పుడప్పుడు నక్షత్రాలు రాలే బాబు అంటూ ఉంటాం. నక్షత్రాలు కాదు, ఆ చుక్కలు ఉల్కలు అంటారు, చిన్ని చిన్నది. ఆకాశంలో, ఖగోళంలో అనేకమైన చిన్న చిన్న నక్షత్రాలు ఒకదాని ఒకటి ఢీకొని ఈ ప్రయాణంలో ముక్కలు ముక్కలే నేల మీద పడిపోతూ ఉంటాయి మంచి కాంతితోటి. వాటిని చూచి మనం ఉల్కలని గ్రహిస్తాం. ఆ ఉల్కాపాతములు కూడా అరిష్టాలు కలిగిస్తాయి. ఆ ఉల్కాపాతముల నుంచి వచ్చే అరిష్టాలు ఇంకలాగే దుష్ట మనుష్యులు వాళ్ళు ఎదురొస్తే తలు వాళ్ళ వల్ల మహాప్రమాదం. ఇతరుల యొక్క కీడు కోరుకుంటారు వాళ్ళ జీవితంలో, ఇతరుల యొక్క మంచి కోరుకోరు కొంతమంది జీవులు వాళ్ళ బతుకంతే. అదిగో అటువంటి వాళ్ళ నుంచి వచ్చే కష్టాలు. సర్పములు కాట్లు వేస్తే ఢామ్మంటాం, ఆ సర్పముల కాట్ల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. తేలు, జెర్రి, మండ్రగప్ప వీటిని సరీసృపములు అంటారు. ఈ సరీసృపాల వల్ల వచ్చే ప్రమాదాలు, సింహం, పులి మొదలైన క్రూర మృగాల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు, ప్రేతాలు, జలం, అగ్ని, ఏది పెరిగినా ప్రమాదం. చూస్తున్నాక జలం పెరిగినా ఇబ్బంది, లేకపోయినా ఇబ్బంది, అగ్ని పెరిగితే ఇబ్బంది, లేకపోతే ఇబ్బంది. విద్యుత్తు అంటే ఇప్పుడు విద్యుత్ కాదు, ఈ గందరగోళం జరిగే ఈ విద్యుత్తు కాదు, విద్యుత్ అంటే ఆకాశంలో మెరుపు తీగలు, పిడుగులును, వాటి వల్ల వచ్చే ఉపద్రవాలు, పాపములు మొదలైన వాటి వల్ల కలిగే భయాలు, ఇవన్నిటినీ కూడా ఓ నారాయణ కవచం అని పేరు కలిగిన నామస్మరణమా, అంటే నారాయణ అనే నామమా మమ్మల్ని రాకుండా చేసి, మాకు రాకుండా మమ్మల్ని అనుగ్రహించగల. పైన చెప్పిన కష్టాలన్నీ కూడా ఆ దివ్యమైన నారాయణ నామస్మరణ ప్రభాదీప్తితో తొలగిపోవాలి. గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్చందోమయ ప్రభు రక్షత్వ శేష కృచ్ఛేభ్యః విశ్వక్సేనః స్వనామభిః. ఇంకా బృహద్రథుడు సామతంత్రాల చేత స్తుతింపబడేవాడు, వేదమూర్తి, పరమ పూజ్యుడు, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం, ఎక్కడికైనా ఆకాశంలో మహావేగంగా మోసుకుపోయేటటువంటి వాడు, ఆయన విశ్వక్సేనుడు గరుత్మంతుడు కూడా సమస్త దుఃఖాల నుంచి మమ్మల్ని రక్షించాలి. గరుడుడేమో వాహనం, విశ్వక్సేనుడు ఆయనకి సేనాపతి. ఈ ఇద్దరూ కూడా మమ్మల్ని కష్టాల నుంచి రక్షించేదరుగాక. గరుత్మంతుడు ఒక్కసారి ఇలా అనగానే ఆయన రెక్కల నుంచి వచ్చే గాలితో బ్రహ్మాండమైన తుఫాను పుడుతుందట. నీచులకు అది తుఫాను అవుతుంది, భక్తులకు అది అభయప్రదం అవుతుంది. భక్తులకు ఆయన రెక్కల గాలి బ్రహ్మానందాన్ని కలగజేస్తుంది. కాబట్టి గరుడా, నీ రెక్కల గాలితో మా కష్టములనేటటువంటి దూది తొలగించి మాకు అనుగ్రహం ఇయ్యి. ఇంకా సర్వాపద్భ్యః హరేర్నామ రూపయానాయుధానినః బుద్ధీంద్రియ మన ప్రాణాన్ పాంతు పార్షద భూషణాః యథాహి భగవానేన వస్తుతః సదసత్యయత్ సత్యేనానేన నస్సర్వే యాంతు నాశముపద్రవాః. శ్రీహరి యొక్క నామం, రూపం, ఆయన వాహనం, ఆయన అస్త్రాలు, ఆయన పక్కన ఉండే కాపలా వాళ్ళు, పార్షదులు అంటారు వాళ్ళని, గేట్ కీపర్స్, వీళ్ళందరూ కూడా మా బుద్ధిని, ఈ ముక్కు కన్ను చెవి చర్మము కాలు ఈ విధమైన ఇంద్రియాలని, మనస్సుని, ప్రాణములను, సమస్తమైన ఆపదల నుండి రక్షించెదరుగాక. ఈ భగవంతుడు ఎక్కడో పైన సెపరేట్గా ఉండేవాడు కాదు. ఈ పైన కనిపించే ఈ స్థూలమైన రూపాలు, లోపల ఉండే సూక్ష్మాలు, స్థూలం అంటే ఏమిటి, మన శరీరం కనపడుతోంది కనుక దీనికి స్థూలము అని పేరు. లోపల ఉండే ప్రాణం కనపడుతుందా, కనపడదు. కానీ నిజానికి ముఖ్యం ప్రాణం, అది ఉంటే శరీరం ఉంటుంది. ఆ ప్రాణం పోయిందో వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి కనపడదు. అదేంటో కానీ అది చెప్పా పెట్టకుండా వచ్చే అతిథి లాంటిది. టీమని వస్తుంది, టీమని పోతుంది. అది ఉన్నంతసేపు వీడి ఇష్టం వచ్చినట్టు ఎగురుతాడు, గెంతుతాడు, కార్లు ఎక్కుతాడు, తిరుగుతాడు, షికారులు చేస్తాడు, పక్కవాడిని తిడతాడు, గందరగోళం చేస్తాడు, నా అంత గొప్పవాడు లేడంటాడు. అది కాస్త జెండాపైకి అభిరాజ్ ఉందంటే వాడిని నలుగురు మోసుకెళ్ళాలి. అలాంటి ఈ ప్రాణాలని, ఈ ఇంద్రియాలని, మనస్సుని, వీటన్నిటినీ కూడా ఆ భగవంతుడు కాపాడాలి. అంటే మన శరీరంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ రూపం స్థూలం, లోపల ఉండే ప్రాణం సూక్ష్మం, ఈ రెండూ కూడా భగవంతుడు కాపాడాలి. ఎందుకంటే ఈ రెండు భగవంతుని కంటే తేడా కాదట, భిన్నం కాదట, ఆయనే ఇవి. ఆయనకి మనకి తేడా లేదు, కాకపోతే మనం గుర్తించడం లేదు. గుర్తిస్తే ఆయన మనలోనే ఉన్నాడు, గుర్తించకపోవడం వల్లే బయట ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నా అంట. కాబట్టి మాకు భగవంతుడికి అభిన్నమనేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. వస్తువు యొక్క తత్వాన్ని చూస్తే ఆ వస్తువు భగవత్ స్వరూపం. అన్ని భగవత్ స్వరూపాలు అని తెలిస్తే మనకి ఈ గొడవలు ఎందుకు తెలుసు. మనకి అందరిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతిదీ భగవత్ స్వరూపం తెలిసినా మళ్ళీ అజ్ఞానం కాబట్టి వాడు మాత్రం రాక్షసుడు, వీడు మాత్రం దేవుడు అనుకుంటున్నాం. ఈ భిన్నత్వం, అలాంటి భిన్నత్వాన్ని తొలగించి ఏకత్వాన్ని ప్రసాదించుగాక. నీ వల్ల మా సర్వ ఆపదలు, భేదభావములు, దృష్టి భేదాలు ఇవన్నీ నశించుగాక. యథైకాత్మ్యానుభావానాం వికల్పరహిత స్వయం భూషణాయుధలింగాఖ్యాధత్తే శక్తిః స్వమాయయా తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః పాతు సర్వైః స్వరూపైః న సదా సర్వత్ర సర్వగః. ఈశ్వరుడు అంటే మనకు అధిపతి అయిన భగవంతుడు. ఇది మనలాంటి జీవుడు, మాయ, ఈ జగత్తు, ఇవన్నీ కూడా వస్తువులు. వస్తువు యొక్క తత్వాన్ని విచారించినట్టయితే ఏ భేదం లేదు. ఎందుకని, ఉదాహరణకి ఇదొక వస్తువు, ఇదొక వస్తువు అనుకున్నప్పుడు ఈ వస్తువులో ఏమున్నదో ఆ వస్తువులో అదే ఉన్నది. ఆకారంలో తేడా తప్ప లోపల ఉండే ప్రాణమునందు, వాయువునందు, వీటినందు భేదం ఉండదు. కాబట్టి వస్తువులు భిన్నంగా కనపడతాయి, రకరకాల వస్తువుగా, ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఒకడు అందంగా, ఒకడు కురూపంగా, ఒకడు ఐశ్వర్యవంతుడిగా, ఒకడు దరిద్రుడిగా, ఒకడు గౌరవ పూజ్యుడిగా, ఒకడు అపూజ్యుడిగా, ఇలా కనపడడానికి గల కారణం వస్తుభేదమే. లోపల ఉండే ఆత్మకి మాత్రం ఒకటే లక్షణం. కాబట్టి సృష్టిలో భేదం లేదు, దృష్టిలోనే భేదం ఉన్నది. అందువల్ల వస్తుతత్వం విచారించిన వాడికి అన్నిటా భగవంతుడే కనపడతాడు, ఇందులో ఏ భేదము కనపడదు. అలాగే నువ్వు కూడా మాలాంటి వస్తువే, కానీ మమ్మల్ని అనుగ్రహించడానికి ఒక భేద రూపంతో కనపడతావు. కొన్ని చేతులు, ఆ చేతులలో సుదర్శనము, కౌమోదకి, గద, పాంచజన్యమనే శంఖము, సునందమనే ఖడ్గము, ఇలాంటి ఆయుధాలు ధరించి కనపడతావు. కానీ నిజానికి నీవు మాకు అభిన్నుడవు, నీవు మాము ఒకటి కానిదెప్పుడు. అలాంటి విచిత్ర స్వరూపంతో మాలో ఒకటిగా ఉంటూ మళ్ళీ వేరే రూపంతో ప్రత్యక్షమయ్యే భగవంతుడా, నీవు మమ్మల్ని రక్షించదవుగాక. విదిక్షు దిక్షూర్థమధ సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహ ప్రహాపయల్లోక భయం స్వనేన స్వతేజస గ్రస్త సమస్త తేజః. మహాత్మా, నీవు ఒక్క హుంకారం చేస్తే లోకంలో ఉండే భయం అంతా సంపూర్ణంగా తొలగిపోతుంది. దిగ్గజములని 8 ఏనుగులు ఉన్నాయి. తూర్పు దిక్కున ఆగ్నేయంలోను, దక్షిణంలోను, నైరుతి యందు, పడమర యందు, వాయవ్యములోను, ఉత్తరంలోను, ఈశాన్యంలోను, మొత్తం ఈ 8 దిక్కుల్లోనూ 8 ఏనుగులు ఉండి భూమండలాన్ని మోస్తున్నాయి అని శాస్త్రం చెబుతున్నది. వాటిని అష్టదిగ్గజాలు అంటారు. ఆ 8 ఏనుగులు విషము, శస్త్రాలు అంటే ఆయుధాలు, తర్వాత జలం, అగ్ని, వాయువు, ఇవన్నిటి యొక్క తేజస్సుని లాగిబారేసిన మహాతేజస్శాలి నరసింహస్వరూపుడు. ఆ నరసింహదేవుడు ఒకప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థించగా అతనికి అభయం ఇచ్చాడు. అలా నరసింహుడై ప్రహ్లాదుని యొక్క కష్టాలు తొలగించినటువంటి ఆ నృసింహుడు మమ్మల్ని ఏ దిక్కుకెళ్ళినా రక్షించుగాక, ఆకాశంలోనూ భూమి మీద రక్షించుగాక, లోపల బయట అంతటా రక్షించుగాక, పగలు రాత్రి అనే భేదం లేకుండా సర్వకాల సర్వావస్థలలో మమ్మల్ని రక్షించుగాక. ఈ విధమైన స్తోత్రాన్ని విశ్వరూపుడు ఈ నారాయణ కవచాన్ని మన ఇంద్రుడికి చెప్పాడు. మఘవన్ ఇదం ఆఖ్యాతం వర్మ నారాయణాత్మకం. ఓ ఇంద్రుడా, ఇది నారాయణ కవచం, ఇది నేను నీకు ఉపదేశించాను, నీవు దీనిని ధరించు, దీనిని జపించు, అప్పుడు రాక్షస సైన్యాన్ని జయిస్తావు. రాక్షస సైన్యమిటి నీకు ఎదురుండదు, దేనినైనా జయించగలవు అని విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించాడు. ఒక ఇంద్రుడికే కాదు, తక్కిన దేవతలకు కూడా ఉపదేశించాడు, సామూహికంగా ఉపదేశించేశాడు. నాయనా, ఒక్క విషయం చెబుతున్నాను విను. ఈ కవచాన్ని 6 వారాలు ఏకదీక్షతో ఊరు కదలకుండా జపం చేసిన వాడు గనక ఎవరినైనా ఇలా చూశాడో, ఆ అవతల వాడి పాపాలు భయాలు తొలగిపోతాయి. ఈ కవచాన్ని జపం చేసిన తర్వాత పాదాలను గనక మనం ఎవరో ఉదాహరణకి, ఇప్పుడు నేను ఈ కవచం చేసిన వెంటనే ఆ పాదాలను గనక స్పృశించినట్టయితే తక్షణం వాడి కోరికలు తీరతాయి. ఇలా ఎవడు చేసినా సరే వాడి పాదములను మనం స్పృశించినట్టయితే అటువంటి వానికి సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఈ నారాయణ కవచ విద్యను ఏ వ్యక్తి ధరిస్తాడో, ఏ వ్యక్తి జపిస్తాడో, అటువంటి వాణ్ణి ప్రభుత్వం కానీ, దొంగలు కానీ, గ్రహాలు కానీ, వ్యాధులు కానీ, ఇంకా ఏ దిక్కుమాలిన పార్టీలు వాళ్ళు కానీ ఎవరు ఏమీ చేయలేరు. ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయంతి జగ యోగధారణయా స్వాంగం జగౌ మరుధన్వని. ఓ దేవేంద్ర, ప్రాచీన కాలంలో కౌశికుడు అని ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడికి ఈ నారాయణ కవచాన్ని శ్రీ మహావిష్ణువు స్వయంగా ఉపదేశించాడు. అతడు ఈ నారాయణ కవచాన్ని వెంటనే ధారణ చేశాడు, జ్ఞాపకం పెట్టేసుకున్నట్ట. కొంతమంది చదవగానే జ్ఞాపకం ఉండిపోతాయి, కొంతమంది 10 ఏళ్ళు చదివినా సరే రామ రామ అని రామశబ్దం చెప్పామనుకోండి ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏది అంటే మీరు ఏం చెప్పారు అంటాడు. కొందరికి జ్ఞాపక శక్తి ఉండదు, మనం ఏం చేస్తాం పాప, వాళ్ళ అదృష్టం అది. ఇతనికి జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ. ఒక్కసారి అందులో చెప్పింది శ్రీ మహావిష్ణువు, ఆ నారాయణ కవచం చెప్పగానే ధారణ చేసేసాడు. వెంటనే దానిని పుచ్చుకొని ఒక ఎడారికి వెళ్ళాట. ఆ ఎడారి ప్రదేశంలో ఏక బిగిన విడిచిపెట్టకుండా 108 సార్లు ఒకే ఆసనం మీద కూర్చొని చేశాట. ఒక్క ఆసనం మీద కూర్చుని లేవ చేయడం అంటే అర్థం ఏంటి? ఇలా కూర్చున్న వాడికి లేవకుండా 108 చేయాలి. అలా చేసే ఓపిక కొందరికి ఉంటుంది. మనం కలియుగంలో కదా, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ కాలిటు పెట్టాలి. పెట్టినా పర్లేదు కానీ సీటు మీద లేచిపోకుండా ఉంటే చాలు. ఆయనకు అవి లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, పాపం రక్త ప్రసరణ ఆగిపోవడం లేదు. ఇలా మనకు మళ్ళీ కుర్చీలో కూర్చోపోతే ఇబ్బంది లేదు. ఫ్యాను కింద కూర్చోవటం మంచి వెతుక్కుని కూర్చోవాలనే బెంగలేదు. ఎడారులో ఎండ కింద అయినా హాయిగా కూర్చోడు. ఆయనకి బెంగలేదు, ఆయనకు ఆరోగ్యం అటువంటిది. పూర్వం మన వాళ్ళకి ఆరోగ్యం బాగుండేది, ఇప్పుడు అన్ని అనారోగ్యాలే. అస్తమాటు రొంపలే, అస్తమాటు ఏదో రోగమే, డాక్టర్ని చూడని వ్యక్తి కనపడ్డా అన్నమాట. ఇదొక అదృష్టం. ఆయన ఆరోగ్యవంతుడు గనక, పరిపూర్ణమైన శక్తివంతుడు గనక కదలకుండా ఒకే ఆసనం మీద కూర్చుని మధ్యలో కాళ్ళు సాడించుకోవడానికి నిలబడకుండా 108 పర్యాయాలు దీనిని జపం చేశాడు. ఆయన జపం చూస్తుంటే ఒక నాస్తికుడు వచ్చి అవహేళన చేసి ఆయన్ని తాకేట. వెంటనే నిలువున భస్మం అయిపోయాట. అటువంటి జపాన్ని చేసేవాడిని ఏ ఆస్తికులు, ఏ నాస్తికులు ఎవడు వాడిని పట్టుకుని పీడించలేరు. నాస్తికుడు అంటే వేదములు లేవు, వేదముల యొక్క మార్గం తప్పు అన్నవాడు నాస్తికుడు అన్నమాట. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, నేను కమ్యూనిస్ట్, నీవేం నమ్మనన్నాడు. నీ మొహం నువ్వు కమ్యూనిస్ట్ అన్నాను. అంచేతను ఈ దిక్మాల కమ్యూనిస్టులు ఇలాంటివి చదువుతున్న వాళ్ళు వచ్చి ముట్టుకుంటే వాళ్ళు బూడిద అయిపోతారు. అలాగే పాపం ఈయన తాకి ఒకడు భస్మం అయ్యాడు. ఇలా 108 పర్యాయములు ఒక మరు ప్రదేశంలో ఎడారిలో యోగ బలంతో జపం చేసి 108 అయిపోగానే శరీరాన్ని విడిచిపెట్టి ఒక దివ్య రూపాన్ని ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన శరీరం అక్కడ పడిపోయింది ఆ ఎడారిలో. ఆ శరీరం చాలా కాలం, అసలు ఆ శరీరం చిక్కు చెదరదు. నారాయణ కవచం చేసి చచ్చిపోయిన వాడి శరీరం అట కుళ్ళిపోదు. ఏక ఆసనం మీద స్థిరాసనుడై 108 పర్యాయాలు చేసిన కారణం చేత ఆ మహాత్ముడి శరీరం కూర్చుని శరీరం కూర్చున్నట్టే ఉంది. ఆయన వెళ్ళిపోయిన మాటామంతి లేని శవం తప్పది కొళ్ళలేదు, సువాసనతో అలాగే ఉండిపోయిందిట. 1000 సంవత్సరాల కాలం అలా గడిచింది. 1000 సంవత్సరాల తర్వాత ఒక రోజున తస్యోపరి విమానేన గంధర్వపతిరే కదా యయౌ చిత్రరథ స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః. ఒకనాడు 1000 గడిచిన తర్వాత ఒక గంధర్వరాజు ఉన్నాడు ఆ కాలంలో. అతని పేరు చిత్రరథుడు. ఆ గంధర్వరాజు మహామహిమ కలిగిన వాడు. తన భార్యలని వెంటబెట్టుకుని ఈ భార్యలతోటి ఒక దివ్య విమానం ఎక్కి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన పెక్కండ్రు స్త్రీలతో ఆ భార్యలతో ఈ విమానంలో చిత్రరథుడు బయలుదేరాడు. అలా ఆకాశంలో చూస్తూ గగన్న సీమలదేవులు అంటూ పాప పాటలు పాడుకుంటూ వాళ్ళతో పాటు టింగురంగాను విహారం చేస్తున్నాడు. అలా భూమండలం తిరుగుతూ ఒకనాడు ఇతడు చచ్చిపడి ఉన్న ఎడారి ప్రాంతానికి వచ్చాడు. ఆ దేహత్యాగం చేసిన ప్రదేశం పైనుంచి విమానం ఎగురుతూ ఉండగా ఢాంబని ఒక్కసారిగా ఆ విమానం తల్లకిందులే కింద పడిపోయాడు ఎడారిలో. ఈ తపస్శాలి శరీరం మీద నుంచి ఎగరడం అనే దోషం వల్ల ఆ గంధర్వుడి మహామహిమ నాశనం అయిపోయిందిట. అతని విమానం మహిమ కోల్పోయింది. వీడి మాయలు పోయాయి, భార్యల యొక్క మహిమలు పోయాయి, అందరూ కూడా నగలు గెగలు పాడైపోయి పామర స్త్రీలైపోయి చింకి బట్టలు వేసుకుని విమానం నుంచి కింద పడిపోయారు. ఒకసారి అంటే మహిమ పోయింది, ఆటోమేటిక్గా పతనం అయిపోయారు, కింద పడిపోయాడు, డామని పడిపోయాడు, వెన్నుపోసి విరిగిపోయింది పాపం. అయితే బొత్తిగా నూతన ప్రసాద్ కాకుండా ఈయన గారు పాపం గంధర్వపతి కనుక మహిమ కలిగిన వాడు కొంత ఎంతో కొంత కనుక అతి కష్టం మీద లేచి నిలబడి భార్యలారా ఏమిటిది అన్నాడు. ఏమో విమానం నడపడం చేత కాదేమో, నీకు అనుకున్న నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవడిచ్చాడు అని భార్యలు అడిగారు. వాళ్ళు ఓపిక తెచ్చుకొని నా డ్రైవింగ్లో లోపం లేదు, మరి ఎందుకు పడిపోయింది విమానం అని మంత్రోచ్చారణ చేద్దామంటే మంత్రాలు గుర్తుకు రావడంలా, మంత్రాలు లేవు తంత్రాలు లేవు, అన్నీ పోయాయి. ఉత్త శుద్ధ సామాన్యుడైపోయాడు పాపం.
ఏడవడం మొదలు పెట్టారట. ఆయన, ఆయన భార్యలు అందరూ ఏడుస్తున్నారు. ఆ విమానం కాస్త కదలడదు, ఏమిటో తెలియదు, శోభ పోయింది. అంతపూర్వం మాంచి బంగారంలాగా తలతళలాడిపోయేటటువంటి ఆ విమానం ఇనపముక్కలాగా అయిపోయింది. ఇలాగా చాలా అతిహీనత్వం వచ్చి పడిపోయింది. ఏడుస్తూ ఏం చేద్దామా అని వెతికితే ఎవడూ కనపడ్డది ఎడారి. గంధర్వులకు ఆకలి ఉండదు మామూలుగా, ఇప్పుడు ప్రస్తుతం ఆకలేసి, ఇంత పూర్వం దాకా విమానంలో ఆకలి ఉండదు, దాహం ఉండదని ఒకళ్ళు ఒకళ్ళు చూసి పాడుకున్నారు ఈ గంధర్వుడు ఆయన భార్యలు. ఇప్పుడు ఆకలి బాబోయ్ అన్నం రామచంద్ర అని వాళ్ళకు కూడా ఆకలి తెలిసిందట, కర్మయోగం అంటే. అలా ఏడుస్తూ ఉండగా ఇంతలో వాలకిల్యుడు అని ఒక మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన చూడగానే వెంటనే ఈ గంధర్వుడు కాళ్ళు పుచ్చుకుని, అయ్యా అసలు నేను ఎవరినో నా పేరు కూడా తెలియట్లేదు, కానీ ఆకలి వేస్తోంది, ఈ విమానంలో ఎగిరినట్టు గుర్తు, మరి ఏం జరిగిందో, అసలు మేము ఏమైపోయామో తెలియదు, కింద పడిపోయి పతనం అయిపోయాం, డొక్కలు ఎండిపోయి ఏడుస్తున్నాం, చూడండి పక్క చిక్కిపోయాం అని బాధపడ్డారట. ఆకలికి తిండి దొరకడం లేదు, నీళ్లు లేవు, ఇక్కడ ఎడారిలో పడ్డాం అనగా అప్పుడు ఆ వాలకిల్య మహర్షి ఇలా అన్నట్ట, నాయన సవాలకిల్య వచనాదస్తియ విస్మిత ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్యామన్వగా. అబ్బాయ్, ఆయన ఆ చచ్చిపోయిన ఆయన చూడు ఒకసారి, ఆయన చచ్చిపోయాడా అన్నారు. అంతవరకు చచ్చిపోయినట్టు తెలియట్లేదు వీళ్ళకి, ఎందుకని ఆయన దజ్జగలో కూర్చున్నట్టే ఉన్నాడు, జీవకళతో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నిజమే, నాడీ లేదు, ముక్కు లేదు, ఏమీ లేవు, అలా మనిషి మాత్రం అలా ఉన్నాడు. సమాధి స్థితిని పొందాడు ఆయన. అప్పుడు ఆ గంధర్వుడు, ఎవరైనా ఇతడు కౌశికుడు అని పేరు కలిగిన ఒక మహాయోగి, నారాయణ కవచాన్ని 108 పర్యాయములు కదలకుండా జపం చేశాడు. ఆ మహాశక్తి వల్ల ఆ పుణ్యాత్ముడికి ప్రాణం పోయింది, వైకుంఠానికి పోయి విష్ణులోకంలో ముక్తిని పొందాడు. మరి అంతటి శక్తివంతుడి శవం మించి నువ్వు ఎగిరావు, అది రహస్యం. శవం మించి దాటి వెళ్ళిపోతే మామూలు శవం, అది నారాయణ కవచం పఠనం చేసి వైకుంఠం అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళిన వాని శరీరం. ఆ శరీరం మించి దాటడం వల్ల నీ మహాశక్తి ధ్వంసం అయిపోయి నేల మీద పడిపోయావు. అయ్యా నాకేం తెలుసండి, మరి ఆకాశంలో ఏదో విమానంలో చక్కగా ఎగిరాం, విహారం చేశాం, ఈ కింద ఈయన ఎవరు ఉంటాడని ఏం కలగంటానా, ఇక నా బతికింతేనా, ఆకలి దాహంతో నా భార్యాపిల్లలతో ఇక్కడ పడి ఉండవలసిందేనా. అలా బాధపడకు నాయన, దీనికి ఒకటే మార్గం, ఈ చచ్చిపోయిన ఆయన శరీరాన్ని మోసుకుపో, అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్. ఒక ప్రేతం ఏదైనా ఉందనుకోండి, దిక్కు లేకుండా చచ్చిపోయాడు అనుకుందాం, ఎవడైనా దిక్కు లేకుండా చచ్చిపోతే అటువంటి వాడి శవానికి దహన సంస్కారాదులు చేస్తే 1,00,000 యజ్ఞాల ఫలితం వస్తుంది. దిక్కున్నా పర్వాలా, శవ సంస్కారానికి మాత్రం సహాయం చేసిన వాడికి అంత ఎంత పుణ్యం కాదు. మన వాళ్ళు శవాన్ని చూస్తే తర్వాత ఇంటికి వెళ్ళరు పొరపాటున, అది వాడు తన పుణ్యం అంతా పోగొట్టుకుంటాడట. ఎవడు ఎక్కడైనా సరే ప్రేతం కనబడితే యథాశక్తి సహాయం చేస్తాడో అటువంటి వాడు చాలా అదృష్టవంతుడు. అయితే ఆచితూ సాయం చేయాలి, సాయం చేసేవాడు పిచ్చి పిచ్చి సాయాలు మాత్రం చేయకూడదు. పాపం ఒక ఆయన చదువుకున్నాడు బాగా, వాళ్ళ గురువు గారు పాఠం చెప్పాట, ఏమని, అనాథ ప్రేత సంస్కారేడు 1,00,000 యజ్ఞ ఫలం లభేత్తు. శవం ఏదైనా దిక్కు లేకపోతే దానికి సంస్కారం చేస్తే నీకు యజ్ఞఫలం 1,00,000 యజ్ఞాల ఫలితం వస్తుంది అని చెప్పాట. సరే ఆ శిష్యుడు ఒకడు అది విని బయలుదేరి వెడుతున్నట్ట, దారిలో గాడిద చచ్చిపడింది. ఆ గురువుగారు చెప్పారుగా, అనాథ ప్రేత సంస్కారైన 1,00,000 యజ్ఞఫలంలో వేస్తే ఈ గాడిద పాపం దిక్కులేని శవం ఎక్కడ పడిపోయింది, దీనికి కనుక తగలబెట్టే సంస్కారం చేస్తే ఎంత పుణ్యమో అనుకున్నాడు పాపం. పాపం మనవాడు ఈ గాడిదను మోసుకుంటూ బయలుదేరాడు. గాడిదని ఏం మోస్తాడు, గాడిద మనిషిని మొయ్యాలి, కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి బరువు ఎక్కిపోయింది గాడిద శవం. ఈ మొయ్యలేక వెంటనే అనుకున్నట్ట, సర్వాణ్యంగాని శిరః ప్రధానం, శరీరంలో తలకై చాలా గొప్పది అన్నిటికంటే, ఒక్క తలకాయ మెరిగేసి పెట్టుకెళ్ళి తగలబెట్టేస్తే మొత్తం గాడిదను తగలబెట్టిన పుణ్యం వస్తుంది కదా అనుకుని పాపం ఈ పిచ్చాడు ఆ గాడిదను నరికేసి తలకాయ పట్టుకు బయలుదేరాట. కొంత దూరం వెళ్ళాక ఈ గాడిద బరువు ఎక్కువైపోయింది తలకాయ కూడా. తల కూడా మొయ్యలేక మళ్ళీ అనుకున్నట్ట, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అన్నిట్లోకి కళ్ళు ముఖ్యం కదా, కళ్ళు ఒకటి పట్టుకెళ్ళి తగలబెట్టినా పుణ్యమే అనుకుని ఈ కళ్ళు పీకేసి పట్టుకు బయలుదేరాట ఈ దిక్కు వాళ్ళవాడు. ఇంతలో ఎదురుగుండా మహారాజు గారు ఒకరు అడవికి వేటకు వస్తూ కనపడ్డాడు. నా విష్ణు పృథివీపతి, విష్ణు మహారాజు అంటే రాజంటే ఎవడు, విష్ణు స్వరూపుడు, విష్ణువు కానివాడు రాజు కాలేడు, కాబట్టి ఏదో ఒకటి రాజుగారికి ఇచ్చేయాలి దానమని ఈ చేతిలో ఉండే గాడిద గుడ్లు ఆయన చేతిలో పెట్టాట. మన చేతిలో ఉండే ఐశ్వర్యములన్నీ రాజుగారి అన్నారట ఎవరో ఏంతో. ఐశ్వర్యం అంటే ఈ గాడిద గుడ్ల, ఈ రెండు గుడ్లు తీసుకెళ్లి కనుగుడ్లు ఆ చేతిలో పెట్టాట. రాజుగారి గొళ్ళు మండిపోయి వీడికి 108 కొరడ దెబ్బలు కొట్టి బయటికి తరిమేంటారు అన్నట్ట, చావుగొట్టి పారేశారు. ఇదేంటి, ఉపకారానికి అడితే అపకారం వచ్చింది, చావు దెబ్బలు తిన్నాను అనుకున్నట్టు వాడు. ఎందుకు దెబ్బలు తిన్నాడు ఎప్పటికీ వాడికి అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే ఆయన చెప్పండి, దొరికితే. ఎందుకు చెప్తున్నానంటే అనాథ ప్రేత సంస్కారానికి కోటి ఇచ్చే ఫలితం వస్తుంది బానే ఉంది, కానీ కొడుకులు 10 ఉండి మోసుకెడుతూ ఉంటే నేను వస్తాను ఏం వస్తానని కావాలని వెళ్ళి వాళ్ళని తెలివేసే వరకు వాళ్ళు తంతారు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఈ వ్యవహారం. ఇతడు మాత్రం ఏం చెప్పాడు, ఆయన మహా తపస్సమాధి చెందాడు, యోగాన్ని పొందాడు, శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి పోయాడు, ఆయనకి ఎవరు నాన్నవాళ్ళు లేరు, ఈ శవాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళు, తీసుకెళ్ళి ఆ అస్థికలన్నీ కూడా సరస్వతీ నదిలో కలిపేయి, అలా కలిపితే నీకు మళ్ళీ శక్తి వస్తుంది, గంధర్వుడు అవుతావు, నీ విమానం కాస్త కూలిపోయినటువంటి ఆ జట్లో ఉండే లోపాలన్నీ సరైపోతాయి, దానికి మళ్ళీ బంగారపు కాంతి వస్తుంది, నీ మహిమలు నీకు వస్తాయి, నీ భార్యలందరూ చింకిగొడ్డలతో ఉన్నారు కదా పాపం, వాళ్ళందరూ మళ్ళీ పట్టు వస్త్రాలు ధరించి అందంగా తయారవుతారు అనగానే మనవాడు అయ్యి బాబు ఇంతకంటే కావలసింది ఏముంది అని వెళ్ళి ఆ మహాపురుషోత్తముడి దగ్గరికి వెళ్ళి గబుక్కలో పట్టుకోబోయాడు. ఆ శరీరంలోంచి అగ్నిజ్వాలలు వచ్చేసేటి మీదకి రామరామ ఈ శవాన్ని మోసుకెళ్ళి సరస్వతిలో గొలుపుతుంటే అగ్నిజ్వాలలు వస్తున్నాయి ఏమిటి అని మళ్ళీ అనుమానం వచ్చి మహర్షి అడిపోతున్నాడు. ఏమంటాయి మహర్షి గారు అన్నట్టు, ఏమిటి దీన్ని ముట్టుకోబోతుంటే అగ్నిజ్వాలలు వస్తున్నాయండి అన్నట్టు. అవునయ్యా, ఎవడు పడితే వాడు ముట్టుకుంటే అగ్నిజ్వాలలు వస్తాయి, దాన్ని ముట్టుకోవాలంటే ఒక్కటే మంత్రం, 3 చుట్టూ ప్రదక్షిణం చేసి నీ పవిత్ర శరీరాన్ని ముట్టుకునే భాగ్యం నాకు కలగజెయ్యి అని ప్రార్థించాలి వినయంగా అనగానే చుట్టూతో 3 ప్రదక్షిణం చేసి ఓ నమస్కారం చేయగానే ఆ శరీరం చేతిలోకి వచ్చేసింది. ఎంత చేరిగ్గా ఉందో తెలిసినా ఈ తుండుగుడ్డ పట్టుకున్నంత తేలిగ్గా చేతిలో పట్టేసుకున్నట్ట ఆ శరీరాన్ని పట్టుకుని జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోయి పూర్వవాహిని అయిన సరస్వతీ నదిలో ఈ శరీరాన్ని కలిపేశాడు. తర్వాత స్నానం చెయ్యాలి, ఇప్పుడు కూడా అస్థికలు కలిపాకను శవదహనం చేశాక, అందువల్ల ఆ శవాన్ని అందులో కలపగానే శుభ్రంగా స్నానం చేశాడు. టక్కున బ్రహ్మాండమైన తేజస్సు వచ్చేసింది, ఇంత పూర్వం కంటే గొప్ప శరీరం వచ్చింది, కిరీటం వచ్చేసింది, కుండలాలు వచ్చేసాయి. ఎక్కించిన తర్వాత మళ్ళీ విమానం మహావేగంగా వెళ్ళింది. ఆ అస్థికలని అందులో కలిపి మహాశక్తి పొందేట, ఎంతో పూర్వం ఉండే శక్తులు రెట్టింపయ్యాయట గంధర్వుడికి. యయిదం శృణుయాత్ కాలే యోధారయతి చాద్రుతః తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్. ఓ మైత్రేయ, భయం వచ్చిందంటే ఏ రకంగా అయినా సరే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు భయం లేకుండా ఎవడన్నా ఉంటాడా, ఆ భయం వచ్చినప్పుడు ఈ నారాయణ కవచాన్ని శ్రవణం చేస్తే, శ్రద్ధతో దీనిని ధరిస్తే వాడు సర్వలోక పూజ్యుడవుతాడు, అన్ని భయాల నుంచి తక్షణం విముక్తుడవుతాడు వాడు. ఇంద్రుడు ఈ ఆ విశ్వరూపుడి వల్ల ఈ విద్యని పొందాడు, ఆ రాక్షసులందరినీ తరిమి కొట్టేశాడు, ముల్లోకాల సంపద మళ్ళీ పొందాడు. గురువైన బృహస్పతి తనని విడిచిపెట్టినందువల్ల రాక్షసుల వల్ల భయం పొందిన ఇంద్రుడు మళ్ళీ విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకొని ఆ గురువు వల్ల చక్కగా ఈ విద్యను పొంది నారాయణ కవచాన్ని యథాప్రకారంగా ఐశ్వర్యాన్ని ముల్లోకాల యొక్క రాజ్యాన్ని పొందాడు. ఈ పొందిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ దేవతల యొక్క పురోహితుడు కొత్త పురోహితుడు ఈ విశ్వరూపుడు ఉన్నాడే, ఇతడు చాలా గొప్పవాడు కానీ బ్రహ్మదేవుడు చెప్పాడు అతల్లో చిన్న చిన్ని లోపాలు ఉంటాయని. ఆ లోపం ఏంటంటే ఆయనకు 3 తలకాయలట ఆ విశ్వరూపుడికి, ఒక తలకాయకి సోమపీఠము అని పేరు. దాని ద్వారా యజ్ఞములో వేసే సోమరసాన్ని పానం చేస్తాడు. సోమలత అని ఒక తీగ ఉంటుంది, ఆ లతని పిండితే వచ్చే ఆ రసానికి, ఔషధీ రసానికి సోమరసము అని పేరు. యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞాని యజమాని, ఆ ఋత్విక్కులు వాళ్ళు మంత్రాలతో దానిని తీర్థంగా తీసుకుంటారు. ఆ సోమరసం చాలా ఉత్తమం దేవలోకానికి వెళ్ళడానికి మార్గం, అది మంచిదే. ఇక రెండవది సురాపీతం అంటే కళ్ళు తాగేది, దీంతో టింగు టింగు అని బుడ్డి మీద బుడ్డి వేస్తాడట పాప ఆయన. ఇదొక్కటి ఈయనకున్న బ్యాడ్. గొప్ప నారాయణ కవచం లాంటి విద్య ద్వారా లోకాలే జయించగలిగే శక్తి ఇంద్రుడికి ఇచ్చిన ఆయనకి చంద్రుడిలో మచ్చలాగా అయింది. అయితే మహాత్ములు ఏం చెయ్యవు, అసలు ఆయనకి మద్యపానం ఎంతో, సీసం తాగడం కూడా అంతే. ఆయన తాగారు కదానని ఏమండి మేము కూడా సోమపానానంతరం లేకపోతే నారాయణ కవచానంతరం కొంచెం అని అంటే మనకు లేదా హక్కు, అది ఆయనకి. ఆయన ఆకాశంలో ఎగురుతాడు, మనం ఆకాశంలో ఎక్కడ ఎగురుతాం, నేల మీదే నడవలేము. ఈ మూడవ తలకాయ ఉందిట ఆయనకి, అది అన్నాదము, దాని ద్వారా అన్నం తింటాట. ఈ విధంగా మూడు తలలలో ఒక దాల ద్వారా యజ్ఞ సోమరసం, మధ్యలో దాని ద్వారా మద్యపానం, మూడవ దాని ద్వారా ఫుడ్డు ఆహారం భోజనం చేస్తాడు. ఈ విధంగా మూడు తలకాయలతో మూడు పనులు చేస్తాడు ఆయన. మూడు తలకాయలు ఉన్నాయి, మనకు ఒక్కటే తలకాయ, అందువల్లే మనం కేవలం అన్నం మాత్రమే తినాలి. సవై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకై అదద్యస్య పితరో దేవా సప్రశ్రియం నృప. ఓ మైత్రేయ మహర్షి, దేవతలు విశ్వరూపునికి పితృపురుషులు, విశ్వరూపుడు ప్రత్యక్షంగా వినయంతో అందుకని వాళ్ళను ఉద్దేశించి ఇంద్రాయ యదం, యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో నెయ్యి వేస్తాం కదా, ఆ యజ్ఞంలో హవ్యం విరేల్చేటప్పుట ఓం ఇంద్రాయ యదం ఇదం నమమ, అగ్నయే యదం ఇదం నమమ, ఇది నాది కాదు, ఇది ఇంద్రుడి కోసం, ఇది అగ్ని కోసం అని మంత్రోచ్చరణ పెద్ద పెట్టును ఉచ్చరించి వాళ్ళకి ఈ హవ్యాన్ని ఇచ్చేవాట. వాళ్ళు వచ్చి ఇంద్రాయ అనగానే ఇంద్రుడు వచ్చి పట్టుకున్నాడు, అగ్నిని పిలిస్తే అగ్ని వచ్చి పట్టుకెళ్ళేవాడు, యముడిని పిలిస్తే యముడు వచ్చేవాడు, ఇలా ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళేవారు. కానీ దేవతలకేమో పెద్ద గొంతుకు దూర ఇచ్చేస్తున్నాడు ఆయన. తల్లి చెప్పేగా రాక్షస స్త్రీ, ఈ పక్షపాతం పోదు, అసలు సహజంగాట నాకు తెలియదు ట ఇది. ఏమన్నారు మహానుభావుడు వేమన గారు అంటే, ఆలివంక వారు ఆత్మబంధువులైరి, భార్య వేపు వాళ్ళు సహజంగా ఆత్మబంధువులట, ఈ భార్య ఆ ఆనందం వేరు. అందువల్ల అత్తగారన్నా మామగారన్నా భావమరుదులు కానీ తోడల్లుళ్ళు కానీ మరదళ్ళు కానీ వస్తే వీడికి ఎంత పూజ్యభావమో, ఎందువల్ల భార్య వేపు వాళ్ళు కనుక. ఈ భార్య వేపు వాళ్ళు ఆత్మబంధువులు ఏకంగా. ఇంకా తల్లి వంక వారు తగిన వారు, తల్లి వేపు ఉండేవాళ్ళు అంటే మేనమామ వీళ్ళంతా ఉంటారు చూసారు, పిన్ని పిన్ని అని అంటే ఎంత ఆనందమో వీడికి. వీళ్ళు తగిన వాళ్ళట, మధ్య రకం బంధువులు. ఇంకా తండ్రి వేపు వాళ్ళు ఉంటారు, బాబయ్య పెద్దనాన్న వాళ్ళ అబ్బాయిలు వీళ్ళంతానే తండ్రి వంక వారు దాయాది పగవాళ్ళు. తండ్రి వేపు వాళ్ళు దాయాదులు అంటాం వాళ్ళని, చూడండి కావాలని పగవాళ్ళు వాళ్ళు. మా పెద్దనండి, మా ఇల్లంతా పడిచేసేసాడండి, మా బాబాయ్ అండి మొదలు, వీళ్ళు పాపాత్మలు అన్నమాట. ఈ విధంగా భార్య వేపు వాళ్ళు ప్రియమిత్రులు ప్రియబంధువులను, తల్లి వేపు వాళ్ళు కాస్తంత మధ్య రకం వాళ్ళును, తండ్రి వేపు వాళ్ళు విరోధులు అవుతూ ఉంటారు. ఈయన గారికి తల్లి రాక్షస స్త్రీ కాబట్టి రాక్షసులందరూ కూడా ఇష్టం కొంచెం. ఇంద్రుడికేమో ఇంద్రాయ యదం నమమ అనేవాడు. ఈ రాక్షసులకి రహస్యంగా టోన్ లేకుండా సీక్రెట్ అనమాట, పిలిచేసి రండి 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 తెలియకుండా అని చెప్పి రహస్యంగా వీళ్ళకి యజ్ఞం చేసి హవ్యం అని ఇచ్చేసేవాట. ఈ విధంగా మాతృప్రేమ వల్ల అసురులకు కూడా యజ్ఞంలో భాగాన్ని కలగజేసేవాడు. యజ్ఞంలో చెరుహు అని, చెరువు అనే పేరుతోటి అన్నం తయారు చేస్తారు ముద్దలు, అవి ఇంద్రుడికి ఇంతంత ముద్ద పెడితే వీళ్ళకి ఇంతంత పెట్టేవారట, అదో పక్షపాతం. ఈ విధంగా రాక్షసులకు కూడా కాస్తంత భాగం చేస్తూ ఉండేవాడు. అస్తమాటు కదా, మధ్య మధ్యలో అస్తమాటు చేస్తే వాళ్ళు దొరికిపోతారు కదా, అందుకని. ఇలా జరుగుతూ ఉంటే తెలియకుండా ఉంటుందా?
తద్దేవహేళనంతశర్మ్యాలేకం సురేశర ఆలక్ష్య తరసాభీత తచ్చీర్షాణ్యచ్చిన దృష.
ఒకనాడు ఈ విశ్వరూపుడు దేవతలకు తెలియకుండా రహస్యంగా రాక్షసులకు యజ్ఞభాగం ఇవ్వడం చూసేశాడు ఇంద్రుడు. అమ్మా, ఎంత పనిచేస్తున్నావు మిస్టర్ గురువు, నిన్నేదో కొత్త గురువుగా పెట్టుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నావా అనుకున్నాడు. యజ్ఞం గనక రాక్షసులకు ఇస్తే ఈయనకేమిటి బెంగ అంటే, యజ్ఞ భాగములు తీసుకుంటే రాక్షసులు దేవతల కంటే గొప్పవాళ్ళు అయిపోతారట. స్వతసిద్ధంగా వాడు బలవంతులు కదా, ఈ యజ్ఞ భాగం కూడా పొందారనుకోండి వాళ్ళు ఇలా అయిపోతారు. దేవతలు ఒరిజినల్గా అంత పెద్ద బలమైన వాళ్ళు కారు, యజ్ఞాల వల్లే వాళ్ళు అంత బలంగా ఉన్నారు. అందువల్ల దేవతల కంటే రాక్షసులకి తొందరగా బలం ఉన్నది, దానికి యజ్ఞ బలం తోడైతే ఇంక వాళ్ళని ఎవరు తట్టుకోలేరు. ఇది కనిపెట్టి ఇంద్రుడు ఆలోచించాడు, భవిష్యత్తులో రాక్షసులు కానీ బలవంతులు అయిపోతే మమ్మల్ని డొక్క చీరేస్తారు కాబోలు, ఇక ఇది లాభం లేదనుకున్నాడు. విశ్వరూపుడు గురువు అనే విషయం కూడా మర్చిపోయట. ఇంద్రుడిలో కూడా కొన్ని నీచ లక్షణాలు ఉన్నాయి. దుర్మార్గుడైన వాడు ఉన్నాడే, తన స్వార్థం కోరుకునేవాడు ఇంకా గురువు బంధువు మిత్రుడని చూడట, తనను రక్షించుకోవడం కోసం ఎంత పనైనా చేసేస్తాడు వాడు. అలాంటి వాళ్ళలో ఇంద్రుడు ఒకడు. అందుకని వెంటనే ఏం చేసేట, వజ్రాయుధం పుచ్చుకొచ్చేశాడు. ఒరే విశ్వరూపుడా, ఇంత పని చేస్తావా అని చెప్పి ఏమరిపోతున్న విశ్వరూపుడు జపం చేసుకుంటూ ఉండగా ఈ వజ్రాయుధం పుచ్చుకుని మెడ మీద పళ్ళను కొట్టాడు. ఆయన డామ్మని పడిపోయాడు, ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు అంతే. మరి కిక్కురు మరకుండా మాట్లాంటి వజ్రాయుధం అది. పడిపోగానే చచ్చినవాడు చచ్చినట్టున్నాడా, ముఖంలో కాంతి కనపడుతుందట. ఇంద్రుడికి భయం వేసింది, వీడేంట్రా వజ్రంతో కొట్టాను, చచ్చిపోయాడో తెలియదు బతికాడో తెలియదు, ముఖంలో కాంతి ఉన్నది అని మళ్ళీ వజ్రం పెట్టి టపా 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 కొట్టడం మొదలెట్టాడు మెడ దగ్గర. కానీ తలకాయ తెగడంలా, ఓహోహో వీడు వజ్రంతో తలకాయ తెగేటట్లేదు, ఈ తలకాయకి ఏమన్నా ఇనప కవచం తొడిగాడా అని చూస్తే ఏం లేదు, మామూలుగానే ఉంది, తల తెగడం లేదు. అప్పుడు ఆలోచించాడు, ఈ వజ్రాయుధం దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపూస, అంచేత ఈ ఎముక వల్ల చావడు కావోలు అని పక్కనే ఒక వడ్రంగ్ వాడు కనపడ్డాడు. మిస్టర్ వడ్రంగ్ ఇలా రా అన్నట్టు ఆయన వచ్చాడు. ఈ గొడ్డలు పుచ్చుకుని ఇతడి యొక్క తలకాయలు మూడు నరికి అన్నాడు. అన్న చచ్చిపోయిన వాడు తలకాయలు నరకమంటావు, అది మహాదోషం, నేను చెయ్యనుగా అన్నాడు ఆయన. చెయ్యి బాబు, నీకంటే రాజ్యం వస్తుందనే ఆకాంక్ష, రాక్షసుల వల్ల భయం, వీడి మీద ద్వేషం, నరికేవు, నాకేమిటి స్వార్థం లేదు కాబట్టి నాకేమీ అన్నట్టు. నాకేమీ అనగానే అర్థమైంది, ఓహో నీకు ఇది అన్నమాట లంచం. లంచాలు సృష్టిలో ఆనాడు కూడా ఉన్నాయి, కాకపోతే తేడా ఉందంతే. నీకు లంచం కావాలి, లంచం ఇస్తేగా నరకం అన్నమాట. ఓ పని చెయ్యి, ఇక మీదట వాస్తు పూజ జరిగినప్పుడు నీ దగ్గర ఉండేటటువంటి ఈ తాపీని మేము పూజించి నీకు కూడా దక్షిణ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తాను. నేను వాస్తువుకు అధిపతిని, వాస్తుకు అధిపతి ఇంద్రుడు, వాస్తోష్పతి అని పేరు ఆయన. నేను ఎప్పుడు వాస్తు పూజ జరిగినా తొలి తాంబూలం నీకు ఇప్పిస్తాను, అలాగే ఇంటికి తలుపు పెట్టగానే మొట్టమొదటి తాంబూలం నీకు ఇప్పిస్తాను అనగానే వెంటనే ఆశపడిపోయాడు. ఆ గొడ్డలు బాగా ఇలా ఇలా మడతపెట్టి ఆ తలకాయలు మూడు నరికేశాడు. అప్పుడు ఒక చమత్కారం జరిగిందట. సోమపేతస్తు యత్తస్య శిర ఆసీత్ కపింజలః కలవింకసురాపీతమన్నాదం యత్సతి తిరిహి. ఈ సోమపానం చేసే తలకాయలోంచి చేతక పక్షులు వచ్చాయట. చేతకాలంటే వానకారు కోయలలు అంటారు. ఆకాశంలో స్వాతి వాన పడినప్పుడు నోరు తెరిచి ఈ నీళ్లు నోట్లో పడేలా చేస్తాయి, అదే వాటి ఆహారం. తమ్మిలూరు డ్రైనేజీ నీళ్లు తాగవవి, వాటికి చేతక పక్షులు అంటారు. ఇంకా మద్యపానం చేసే మధ్యలో తలకాయ ఉంది కదా, అందులోంచి కలవింకములు అంటే పిచ్చుకలు పుట్టాయి, అప్పుడే పిచ్చుకలు పుట్టాయి, అంత పూర్వం పాపం పిచ్చుకలు లేవు. ఇక మూడవది అన్నం తినే తలకాయ అని చెప్పాను కదా, దాంట్లోంచి తిత్తిరి పక్షులు పుట్టాయి. ఈ తిత్తిరి పక్షులు మనుషులు వాంతి చేసుకుంటే అది ఆహారంగా స్వీకరిస్తే అదో దరిద్రం. ఈ తిత్తిరి పక్షులు పుట్టాయి. ఈ విధంగా మూడు రకాల పక్షులు పుట్టాయట. బ్రహ్మహత్యామంజలిన
జగ్రాహయదపీ శరః సంవత్సరాంతే తదగం భూతానాం సవిశుద్ధయే భూమ్యం బుద్ధ్రుమయో సిద్ధ్యశ్చతుర్థ వ్యభజద్ధరిః.
ఆ దేవరాజు ఇంద్రుడు విశ్వరూపుణ్ణి ఇలా చంపించేసి తలకాయ నరికించేసి ఆ వడ్రంకి వరమిచ్చి వెంటనే ఆకాశానికి ఎగిరిపోయి తన లోకానికి వెళ్ళాట. అక్కడ సింహాసనం దగ్గర నల్లగా ఒక రూపం కూర్చున్నదిట, దా 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 అని పట్టుకుంటానని. బాబాయ్ పట్టుకుంటుంది ఏమిటిది అంటే, మాటల గురువు గారిని చంపాడు, బ్రహ్మహత్య గురు హత్య, ఆ పాపం ఓ నల్లగా స్త్రీ రూపంలో ఉన్నది. ఈయన వెళ్ళి వెళ్ళడంతో డామ్మని పట్టేసింది, క్యాచ్ అని పట్టేసింది పాపం. ఈ కపిల్ దేవు వీళ్ళెవరూ కూడా పట్టలేనంత బాగా వాడిని క్యాచ్ చేసేసింది. ఈ విధంగా పట్టేసుకోగానే చస్తాడ, ఒళ్ళంతా కాంతి పోయింది, నల్లగా మాడిపోయాడు ఇంద్రుడు, బొగ్గైపోయాడు, తలతళలాడే కాంతి నశించి హీనమైపోయింది. సంవత్సర కాలం ఆ రోగాన్ని ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని అనుభవించాట పాపం. ఆఫ్టర్ 1 ఇయర్ ఏం చెయ్యాలని ఆలోచించగా అగస్త్య మహర్షి అన్నాడు, కదా నాయన నీ పాపాన్ని ముక్కలు చేసి పంచిపెట్టి, అనగా వెంటనే ఈ బ్రహ్మహత్యా పాపాన్ని బయటికి తీసి ఓ బ్రహ్మహత్యా పాపమా, ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి, ఒక్కళ్ళు భరించలేరు నిన్ను, నేనిప్పుడు నిన్ను భరిస్తూ ఉంటే స్వర్గాన్ని పాలించలేను, కాబట్టి నిన్ను భాగమును చేస్తున్నాను అని బ్రహ్మహత్యా పాపాన్ని ఏం చేశాట, కొంత భాగం భూమికి పంచిపెట్టాడు, కొంత భాగం జలములకు పంచిపెట్టాడు, కొంత భాగం చెట్లకు పంచిపెట్టాడు, కొంత భాగం పాపం స్త్రీలకు పంచిపెట్టేశాడు. ఈ విధంగా 4 భాగాలు నలుగురికి పంచిపెట్టాడు. ఎలాగా ఈ పాపాన్ని అనుభవిస్తున్నాయంటే, మరి ఎల్లవేళలు అనుభవించలేం కదా, అందుకని భూమిస్తురీ ఎంజగ్రాహ కాతపోతవరేణవై ఈరిణం బ్రహ్మహత్యాయాం రూపం భూమౌ ప్రతుష్యతే. భూదేవి అన్నదట, అయ్యా నీవు నాకు పాపాన్ని పంచిపెట్టావు, ఈ పాపం నేను అనుభవిస్తే ఏమవుతాను, భూమి మీద అంతకు పూర్వం ఎడారులు లేవు, ఓషరక్షేత్రములు లేవు. ఓషరక్షేత్రం అంటే చవిటి నేల, పంటలు పండని నేలగా మారుతా కొన్ని చోట్ల. ఈ పాపంలో కొంత భాగం నేను సేకరించి నా భూమి మీద కొంత ప్రదేశాన్ని ఎవరికి పంటలు పండడానికి ఉపయోగం కాని చవిటి నేలగా మారిపోతాను. ఆ చవిటి నేలగా మారిపోవడం వల్ల నేను దుఃఖాన్ని అనుభవిస్తాను, కాబట్టి నాకు ఒక చిన్న వరం ఇయ్యి, అనగా ఏం కావాలో కోరుకున్నాడు ఇంద్రుడు. కొన్ని కొన్ని గుంటలు ఉంటాయి భూమి మీద, వర్షం కురిసినప్పుడు ఈ గుంటలు వాటంతటవే ఆ నీటి వల్ల బురద వచ్చి చేరి పూడుకొని సమతలమవుగాక, అలా వరమిస్తే నేను ఈ చవిటి నేలల్ని కొన్ని చోట్ల భరిస్తా అనగానే ఆయన అలాగే వరం ఇచ్చాడు. అందుకే వర్షం కురిసినప్పుడు మిర్రు పల్లాలు ఏకమైపోతాయి. ఆ తర్వాత పాపం ఆ పాపాన్ని భూమి సేకరించింది, కొన్ని చోట్ల ఎడారులు వచ్చాయి, కొన్ని చోట్ల చవిటి నేలలు పంటల పండన నేలలు వచ్చాయి. నెక్స్ట్ వృక్షములకు కొంత భాగం ఇచ్చాడు. అప్పుడు ఆ వృక్షాల్లో ఆ పాపం జిగురు రూపంలో బయటకు వస్తుంది. ఎప్పటికి కూడా జిగురు ఉన్నదే అది ఆ బ్రహ్మహత్యా పాపమే. మనం ఉపయోగించుకుంటే మనకేం ప్రమాదం లేదు. మీరు ఎప్పుడైనా జిగురు ముట్టుకుంటే బాబా ఈ బ్రహ్మహత్యా పాపం ఇందుడు అని భయపడక్కర్లా, అది చెట్టుకి మాత్రమే బాధ మనకి కాదు. ఆ చెట్లకి ఏం చేశాడు ఆయన, మీరు ఈ జిగురు రూపంలో బ్రహ్మహత్యా పాపాన్ని ఎప్పటికప్పుడు అనుభవిస్తారు కనుక మిమ్మల్ని కొమ్మలు నరికినా మీరు మాత్రం చావకుండా మళ్ళీ ఉద్దురుగాక, వేళ్ళు నరికి వేస్తే తప్ప మొక్కని పైన మోడు నరికినా మీరు బతికి బట్టగొట్టుదురుగాక అని అన్నాడు. అందుకని జిగురు మాత్రం నోట్లో పెట్టుకోకూడదు. చాలామంది గమ్ము నోట్లో పెట్టుకుంటారు, అది బ్రహ్మహత్యా పాపం. చేత్తో ముట్టుకుని కడుక్కోవడం వరకే కానీ నోట జిగురు పెట్టుకుంటే ఆ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యలో మనం కూడా కొంత షేర్ అయిపుచ్చుకున్నట్టే. ఇక 3వది ఎవరు పొందారు అంటే గల స్త్రీలకు ఇచ్చాడు పాపం. స్త్రీలు దీనిని ఎలా సేకరిస్తున్నారు అంటే ప్రతి నెల ఈ ఋతుక్రమం అనే పేరుతో రజో రూపంతో దానిని విడిచిపెడుతున్నారు. అందుకనే ఆ బహిష్టు కాలంలో 3 రోజుల పాటు స్త్రీలను తాకరాదు. తాకితే వాళ్ళకేం పాపం ఉండదు, వాళ్ళు సేకరించి విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళని తాకిన వాడు ఆ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాపమును సేకరించిన వాడు అవుతాడు. పొరపాటును ముట్టేసుకుంటే తెలియక వాడు స్నానం చేస్తే పాపం నుంచి ప్రక్షాళనం, తలకి చేస్తే. తెలిసి ఉండి కూడా వారిని ముట్టుకున్నవాడు, వారు వండిన భోజనం చేసినవాడు ఆ బ్రహ్మహత్యా పాతకంలో కొంత భాగమును పొందుతాడు అని నేను మాత్రం చెప్పలేదు. దీనిని 100కి 100 రూపాయలు వేదవ్యాస మహర్షి చెప్పాడు. తేడా పడవస్తే మీరు ఆయన పుచ్చుకోండి కనపడితే. వాళ్ళకి అందుకని చెప్పి ఏం చేశాడు ఆయన భగవంతుడు, ఈ 3 రోజుల దోషం అయ్యాక స్నానానంతరం దివ్య తేజస్సు ఆరోగ్యము మరింత పెరిగేటట్టు పెట్టాడు. ఇక 4వది నీటిని సేకరించే, నీటికి ఇచ్చాడు పాపంలో కొంత భాగాన్ని. ఆ నీరు వరదలు వచ్చేటప్పుడు బుడగలు, మురికి, తర్వాత ఈ నురుగు ఈ రూపములో ఈ పాపాన్ని సేకరించాయి. అందువల్లే వరదలు వస్తున్నప్పుడు అందులో నీళ్ళలో స్నానం చేయటం దోషం. నురుగు ఉన్న నీరు, బురద ఉన్న నీరు, బుడగలున్న నీరు తాగకుండా వడగట్టుకునే సేకరించాలి. ఒకవేళ తాగేస్తే ఆ దోషము పొందుతాం, ఎలాగో కడుపులో అనారోగ్యం చేరి బ్యాక్టీరియా, డాక్టర్ గారు డాక్టర్ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తగలేస్తాం. ఈ రకంగా అన్ని రకాలుగాను క్షవరం. అందువల్ల ఆ కాలంలో చేయకూడదు. ఈ వరద అయిన వెంటనే ఈ నీరు పరమ పవిత్రమై మళ్ళీ ప్రజలను పాపముల నుంచి క్షయం చేసేటటువంటి వరం ఇంద్రుడు ప్రసాదించాడు. ఈ విధంగా 4కి పంచిపెట్టి ఆయన పవిత్రుడయ్యాడు. పాపం లోకుగా దొరికారు, వీళ్ళకి పంచిపెట్టేశాడు, చేతులు తులిపేసుకున్నాడు ఆయన. అయితేనే పంచిపెట్టేసిన కారణం చేత ఇతరులకి తోసేసామండి అయిపోయింది పాపం అంటే కుదురుతుందా? మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, దొంగ నోట్లు పుచ్చుకుంటూ వస్తూ దారిలో మంచివాడు ఎవడన్నా ఇలాంటి వాడు కనపడితే వీడికి అంట కట్టేస్తారు చేతికి. పోలీసులు దొరుకు వస్తున్నప్పుడు పోలీసులు వచ్చి వెండి పట్టుకుంటారు, అసలాడు పారిపోతూ ఉంటాడు. ఇంద్రుడు అలాంటి వాడు అన్నమాట. పంచిపెట్టిన పాపం వల్ల తర్వాత మళ్ళీ పెద్ద ఇబ్బంది పొందేట. ఏమిటా ఇబ్బంది? హతపుత్ర స్తతస్త జుహోవేంద్రాయ శత్రవే ఇంద్రశత్రో వివర్ధస్స మాచిరం జగి విద్విషం. తన కుమారుడు పరమ పండితుడు జ్ఞాని నారాయణ కవచాన్ని ఇంద్రుడికి కూడా ఇచ్చినటువంటి ఉత్తముడు ఆ విశ్వరూపుడు ఇంద్రుడి వల్ల చచ్చిపోయాడని త్వష్ట ప్రజాపతికి తెలిసింది. ఓరి దుర్మార్గుడా, ఇంద్రుడా ఎంత పాపిష్టివాడివిరా నువ్వు, ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న నా కొడుకు దగ్గరకు వచ్చి రాక్షసుల నుంచి కాపాడు, మాకు గురువు అయ్యి మమ్మల్ని ఉద్ధరించు అని బతిమాలేవా? నీవు కోరితే కదా ఆయన నీకు మంత్రాన్ని ఉపదేశించాడు, అలా కోరి తీసుకెళ్ళి ఏదో తేడా వచ్చిందని తలనరికి చంపేస్తావా? ఈ పాపానికి నిన్ను క్షమించను, నిన్ను నాశనం చేసేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ కుమారుణ్ణి దహనం చేశాడు, ఆ తిరోధకాలు ఇచ్చేశాడు. అప్పుడు వెళ్ళి తలారా స్నానం చేసి లేచి హుమ్ అని విజృంభించి యజ్ఞం చేశాడు. ఇదేమిటండి యజ్ఞం అంటే? ఆ బ్రహ్మచారి తపోదీక్షాపురుడైన కొడుకు తెచ్చిపోవడం వల్ల ఆయనకి మైల రాదట. మామూలు వాళ్ళకైతే ఇబ్బంది మైల, ఈయనకి మైల ఏమిటి? ఏమీ లేదు. వెళ్ళి యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞంలో మంత్రం చదివాట. ఆ రోజుల్లో కోపం వస్తే యజ్ఞం చేసి ఆ మంత్రాల ద్వారా దెయ్యాల్ని భూతాల్ని సృష్టించేవారు, వాళ్ళకి ఆ శక్తి ఉండేది. ఇప్పుడు మనం అలా సృష్టి చేయలేము, మనకు ఆ శక్తి లేదు. అదే ఉంటే మీకు అందరికీ ఇంత తేడా వచ్చిందనుకోండి, పద్మాకర్ గారిని మింగేయాలని చెప్పేసి మంత్రాలు చదివేస్తారు. అందుకనే భగవంతుడు కూడా మనకు అలా ఇవ్వకుండా చేసేసాడు.